नमो भगवते वासुदेवाय वासुदेवा वासुदेवा ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय ओम नमो वेंकटेशाय शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय ओम नमो भगवते रुद्राय ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున ఐభివారం ఈ సత్సంగ సమావేశానికి ఈ సెప్టెంబర్ 1st జరగాలి అనుకున్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1st ఐభివారం, కానీ మా ఆ రోజున కాకినాడ ఉండిపోయాం. సెప్టెంబర్ 1st ఇక్కడ జరుగుతున్న సమావేశం ఇక్కడికి ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారికి, వారి ధర్మపత్ని వసుందరికి, ఈ చక్కటిని ఈ నీడది ఏర్పాటు చేసినందుకు సభ యొక్క మర్యాదను అనుసరించి వారికి మన గౌరవాన్ని వ్యక్తపరచాలి, మర్యాదను వ్యక్తపరచాలి. తర్వాత ఇప్పుడు కాశీలో చెప్పింది అన్నపూర్ణ, ఇలా కాంచీస్వామివారి ఆలయం కడుతున్నాం, కానీ ఇంత చక్కగా నిర్మిస్తారని అనుకోలేదు. బాపిరాజు గారు, అన్నపూర్ణ కూడా వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ స్వగ్రామంలో వారు చిరకాలం గుర్తుకొచ్చేటట్టుగా ఈ గ్రామస్తులకు 2 మంచి దేవాలయాలు నిర్మించారు. ఒకటి బాబా దేవాలయం, 2 కాంచీస్వాములవారి ఆలయం. కాంచీస్వాములవారి ఆలయం చూస్తంటే కాంచీపురాన్ని తీసుకొచ్చి ఆదివారాన్ని పెట్టారనిపిస్తుంది. అన్నపూర్ణ కాశీలో చెప్పిన ఇంత బహు సుందరమైన భవనం నిర్మిస్తారని ఊహించలేదు. అంటే బాపిరాజు గారు, వారి ధర్మపత్ని అన్నపూర్ణ చేసిన కృషికి మన అందరం మన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. తర్వాత కృష్ణాష్టమి అయిపోయింది, రాధాష్టమి వస్తుంది. కృష్ణాష్టమి అయిపోయింది, రాధాష్టమి 20వ తేదీని కానీ 19వ తేదీని 20వ తేదీన. కొంతమంది 19వ తేదీని 19వ తేదీని చేస్తున్నారు, కొంతమంది 20వ తేదీని చేస్తున్నారు రాధాష్టమి. ఎవరైనా మనకి ఇక్కడ అలవాటు తక్కువ, మధుర బృందావనము ఆ ప్రాంతంలో రాధాష్టమి చేస్తారు. ఈ నెల 19వ తేదీని కొంతమంది, ఈ నెల 20వ తేదీని కొంతమంది రాధాష్టమి చేస్తున్నారు. రాధమ్మ కృష్ణుడన్న ఒకటి, ఇద్దరు వేరుగా కనిపిస్తారు మనకి. అంటే కృష్ణుడే రాధ రూపంలో వచ్చాడు, రాధ వేరు కృష్ణుడు వేరు కదా. అంటే కృష్ణుడి యొక్క జన్మ అష్టమి, రాధ యొక్క అష్టమి అష్టమి కూడా, రాధ యొక్క తిది కూడా అష్టమి. అయితే కృష్ణుడిది శ్రావణ మాసం, రాజుడి భాద్రపద మాసం. భాద్రపద మాసంలో ఇద్దరు అవతార పురుషులు వచ్చారు. ఒకటి వామన అవతారం, ఈ నెల వామన అవతారం 23వ తేదీని వామనుడు భూమి మీదకి వచ్చిన రోజు. బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణతడానికి వామనుడిగా, భగవంతుడు వామనుడిగా అవతరించింది ఈ నెల 23వ తేదీని. 13వ తేదీన ఒక అవతారం వచ్చింది, ఈ నెల 13వ తేదీన. ఈ నెల 13వ తేదీ వరాహస్వామి అవతారం. దశావతారాల్లో వరాహస్వామి అవతారం అంటే ఈ నెల 13వ తేదీన వరాహ అవతారం. 15 వినాయక చతుర్థి, వినాయక చవితి. 13 వరాహ అవతారం, 23 వామన అవతారం. 20వ తేదీని రాధాష్టమి, కృష్ణాష్టమి, రాధాష్టమి. ఇద్దరు ఒకటే వేరే అనుకుంటారు భక్తులు, ప్రజలు చాలామంది వేరే అంటే కృష్ణుడే రాధగా జన్మించాడు. ఎందుకు జన్మించాడంటే భగవంతుని ఎలా ప్రేమిస్తే, భగవంతుని ఏంది మన మనస్సు బుద్ధి ఈ రెండు ఎలా నిలబెడితే, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా సంపాదించారు, ఆ కృష్ణుడే రాధగా జన్మించి చేసి చూపించాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఆవిడ భక్తురాలు అనుకుంటాం. ఎవరిని? రాధ కృష్ణుని యొక్క భక్తురాలు ప్రేమికురాలు అనుకుంటాం. కాదు, కృష్ణుడే రాధగా వచ్చి ఎలా మనం భగవంతుని ఆరాధిస్తే భగవంతుని పొందుతాము, ఆవిడేమో సాధన. రాధన, రాధ సాధన, కృష్ణుడి సాధ్యం. రాధ సాధన, కృష్ణుడు సాధ్యం. అంటే మనం సాధన చేసి పొందవలసింది కృష్ణుని. ఆ సాధన ఎలా చేయాలో రాధ రూపంలో కృష్ణుడు వచ్చాడు. అయితే ఇద్దరు కూడా రాధ కూడా కృష్ణుడు. రాధ కృష్ణుడి కంటే భిన్నం కాదు. తర్వాత మనం పాలకొల మీటింగ్లో చెప్పుకున్నాం, నా జన్మరహస్యం నా కర్మరహస్యం తెలుసుకునే వాడికి పునర్జన్మలోంచి విడుదల పొందడమే కాకుండా వాడు నా స్వరూపాన్ని పొందుతాడని గీతలో 4వ అధ్యాయం ఉంది అన్నమాట. 4వ అధ్యాయం జ్ఞానయోగం భగవద్గీతలో. భగవద్గీత చెప్పటం వల్ల కృష్ణస్వామి జగద్గురు అయ్యాడు. కృష్ణుని జగద్గురు అంటారు. అంటే మనకి శాస్త్రాన్ని భగవద్గీత రూపంలో వేదాల సారం, ఉపనిషత్తుల సారం, ఇతిహాసాల సారం, పురాణాల సారం, స్మృతిని సారం, మొత్తం అంతర సారం. వేదంలో కర్మకాండ గురించి ఎక్కువ చెప్పారు, ఉపనిషత్తుల్లో జ్ఞానకాండ గురించి ఎక్కువ చెప్పారు. ఈ అన్నిటినీ సమన్వయం చేసే భగవద్గీత. గీత అంటే భగవద్గీత, అష్టమి అంటే కృష్ణాష్టమి, అష్టాక్షి అంటే నారాయణ అష్టాక్షి. గీత అంటే భగవద్గీత అనే అర్థం. అది మనకి స్వామివారి ప్రసాదించినటువంటి, అంటే మనం ఇప్పుడు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని నడుచుకోవాలని చెప్పాడు. అహంకారం లేకుండా మనిషి ఉండడు. అంటే నీకు ప్రమాణం మనిషి చెప్పే మాట కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని నడుచుకుంటే నన్ను పొందుతావు, అంటే మోక్షాన్ని పొందుతావని గీతలో భగవంతుడు చెప్పాడు. నువ్వు ప్రమాణంగా శాస్త్రాన్ని తీసుకో, మనుషుల ప్రేమ నమ్మటానికి ఇల్లాలి, కుటుంబ సభ్యుల మాట నమ్మటానికి ఇల్లాలి, కుటుంబ సభ్యుల ప్రేమ కూడా నమ్మటానికి ఇల్లేదు, మనిషి ప్రేమ నమ్మటానికి ఇల్లేదు. శాస్త్రంలో ఏమనుందంటే వాతావరణం ఎటువంటిదో మనుషుల ప్రేమ అటువంటిదని. ఇప్పుడు ఈ వాతావరణం ఇప్పుడు బాగుంది, ఎండగానే ఇంకో గంటల వర్షం వచ్చేయచ్చు. ఇవాళ వాతావరణం బాగానే ఉంది, సాయంత్రానికి వర్షం వచ్చేస్తాం. ఇప్పుడు మరి నిన్నేమో ఈ ప్రాంతంలో వాతావరణం చాలా బాగుంది, ఏలూరులో 4 దిక్కులు వర్షం కురిస్తుంది అన్న. పాలకొల్లు జిన్నూరు ఆ ప్రాంతంలో ఎండలు కాస్తున్నాయి. ఏలూరులో 4 దిక్కులు వర్షం కురిస్తుంది ఏలూరు. చెప్పలేము వాతావరణాన్ని నమ్మటానికి ఇవ్వలేదు, మనుషుల ప్రేమ కూడా నమ్మటానికి ఇవ్వలేదు. అంటే చెప్పలేస్తాం ఉంటుంది వాతావరణంలో. చెప్పడం ఇప్పుడు ఎండ కాస్తాం అనుకుంటాం, ఒక గంటలో మబ్బులు వచ్చి గాలి వచ్చి వర్షం కురిసేస్తాం. అంటే మనిషి భగవంతుని ప్రేమలో చెప్పలేస్తాం ఉండదు. మనిషి ప్రేమలో భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ కూడా చెప్పలేస్తాం ఉంటుంది. అయితే పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలా చచ్చిపోయే వరకు నటిస్తూ ఉంటారు. అలా నటించకపోతే రోజులు వెళ్ళాం. అంచేత ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించడంలో నూటికి నిలుపాలు నమ్మటానికి లేదు. ఒక భగవంతుని ప్రేమే మనం నమ్మగలిగింది. అంటే భగవంతుడు మనకి ఈ జాను మనకి తల్లి ఆయనే, తండ్రి ఆయనే, స్నేహితుడు ఆయనే, అన్నీ ఆయన. స్నేహితుడు కూడా అన్నీ, మోక్షం ఇచ్చేవాడు ఆయన, ఆయన సాధన చేయించేవాడు ఆయన, మోక్షం ఇచ్చేవాడు కూడా సమస్తం భగవంతుడు. సమస్తం కూడా మనకి అన్నీ భగవంతుడే. అయితే భగవంతుడి మీద మనకు గౌరవం లేదు. నారాయణ నామం కానీ కృష్ణనామం కానీ మనం శ్రద్ధగా చేస్తా అంటే మన ముడికి యాంత్రికంగా జీవితాలన్నీ యాంత్రికం అయిపోయాడు. ఎక్కడ ప్రేమ లేదు, శాంతి లేదు, సుఖం లేదు. డబ్బు ఉంటే ఉండొచ్చు, ప్రేమ లేదు, శాంతి లేదు. డబ్బు వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. జ్ఞానం చేసే పని డబ్బు చేయదు, డబ్బు చేసే పని జ్ఞానం చేయదు. నీకు డబ్బు ఉందనుకోండి, బజార్లో వస్తువులన్నీ కొని తెచ్చుకోవచ్చు, మీరు భోగాలు అనుభవించవచ్చు. డబ్బు భోగాన్ని ఇస్తుంది, జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది, భక్తి మోక్షాన్ని ఇస్తుంది, ప్రేమ మోక్షాన్ని ఇస్తుంది. అంటే మీరు డబ్బు చేసే పని ఉంది, జ్ఞానం చేసే పని ఉంది, భక్తి చేసే పని ఉంది. అంటే దేనికది? అంటే భగవంతుడు ప్రేమస్వరూపుడు. భగవంతుడు ప్రేమ. ఒక అందమైన మాట చెప్పారు, మీరు ఎవరికి చెప్పకండి. స్వామి వారు చెప్పారు, వాసుదేవ స్వామి వారు చెప్పారు. ఈ మాట మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. వర్క్ ఈజ్ లవ్ ఫర్ అదర్సన్. చాలా మంది ఏమంటారంటే చాకరీ చేయలేకపోతున్నాం, ఇంట్లో కూడా అనుకుంటారు, ఇంట్లో కూడా చాకరీ చేయలేకపోతున్నాం అండి అంటారు. ఎవరికైనా 10 మందికి సమాజంలో ఉపకారం చేస్తే, ఈ 10 మందికి ఉపకారం చేస్తామంటే ఈ దేశాన్ని మేము ఉద్ధరించాం, అది రాష్ట్రాన్ని మేము ఉద్ధరిస్తున్నామని ఏదో చెప్పుకుంటున్నారు. అది కాదు. కొంతమంది మాటల్లో ప్రేమ చూపిస్తారు, కొన్ని బుడబొక్కల మాటలో లేకపోతే లంబాడి మాటలో లేకపోతే బట్టరాజు మాటలో ఏదో మాటలు ఉడికి ప్రేమ ఉడిక మాటల్లో చూపిస్తూ ఉంటారు. భగవంతుడు ఏం చెప్పాడంటే, నిజమైన భక్తుడు సమాజం పట్ల, నిజమైన భక్తుడు, నిజమైన జ్ఞాని కర్మయోగి అంటే భగవంతుని పొందాలనే మనుషులు. వాళ్ళు డాంబికం కోసం పనిచేయరు. కొంతమంది ధర్మాన్ని ఆచరిస్తారు కానీ డాంబికం కోసం, ఇతరులు గొప్పగా ఆచరిస్తున్నారు వీళ్ళు ధర్మం అని చెప్పుకోవడానికి ఆచరిస్తారు. వాళ్ళకి లోకంలో గౌరవం వస్తుంది, అసలు మరణానంతర జీవితం కాళ్ళకి ఏం ఉండదు. దాంభికంగా ఏ పని చేయకూడదు మనం. దాంభికంగా మీరు చేస్తే లోకంలో గౌరవం వస్తుంది, ఎవరో మెల్లో దండలేస్తారు, ఊరేగిస్తారు, అసలు సున్నది, మనకు మోక్షం రాదు, శాంతి రాదు. ఏ పని కూడా ధర్మాన్ని కూడా చాలామంది లౌకికులు దాంభికం కోసం ఆచరిస్తారు. ఆ ధర్మం మనం ఉద్ధరిస్తుందని, ధర్మాన్ని ఆ ధర్మం మీద గౌరవం ఉండి ఆచరించడం కాదు, దాంభికం కోసం, గొప్ప కోసం ఆచరిస్తారు. అది కృష్ణుడు చెప్పిన మాట ఏంటంటే, కొంతమంది ఏదో బుడబక్కల మాటలు చెప్తూ అంటారు, ఊరికే మాటల్లో ఆప్యాయత ప్రేమ చూపిస్తారు. అది కదా వర్క్ ఇది లవ్ ఫర్ అదర్స్. అంటే నిజంగా భక్తుడు ఇతరుల పట్ల ప్రేమని పని రూపంలో చూపిస్తారు, వాడు భక్తుడు. అంటే ఏదో తప్పనిసరిగా చేశామండి, ఏదో మర్యాద కోసం చేశామండి, బాగుండదని చేశామండి, పీడిస్తే చేసేసామండి, లెక్కది భక్తుడి లక్షణం. వర్క్ ఇది లవ్, ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుని చాలు. సరసానంగా పని అంటే అందరికీ చాకరీ అనే ఉద్దేశం. ఎవళ్ళైతే వాళ్ళకున్న ప్రేమని సమాజం పట్ల నుండి, తోటి మనుషుల తోటి దేవకోటి పట్ల నుండి వాళ్ళకున్న ప్రేమని, ఊరికే లంబాడీ మాటలు, అది బజారు మాటలు, బట్టరాజు మాటల కింద కాకుండా పని చేసి ఇతరుల కోసం ఎవడైతే పని చేసి చూపిస్తున్నాడో అదే నిజమైన పని. ఆ పని వల్ల ఆ జీవుడు పవిత్రమవుతాడు, ఆ దేహం పవిత్రమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది, వాడు తరిస్తాడు, మరణానంతరం నన్ను పొందుతాడు దేహం విడిచిపెట్టాక. మరి ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. లవ్ వర్క్ అంటే అది పని అంటే ఇది. ఏదో చాకరీ చేస్తామండి, తప్పనిసరిగా చేస్తామండి. మా మనవరాల కుటుంబం పాడైపోయిందండి, ఆయన చేసి ఏదో చేస్తున్నామండి. అక్కడ బంధువుల్లో బంధువులు అనుకుంటారు ఇలాగ. అది కాదు, వర్క్ ఇది లవ్ పదవి. నువ్వు ఏది చేసినా, ఎవరికి చేసినా, సమాజానికి చెయ్యి, మీ మనవరాలకు చెయ్యి, అది కాదు అక్కడ ముఖ్యం. అది నీకున్న ప్రేమని పని రూపంలో ఎవడైతే చూపిస్తున్నాడో వాడు కర్మయోగి, వాడు భక్తుడు, వాడు నా స్వరూపాన్ని మరణ ఆ శరీరం విడిచిపెట్టిన వెంటనే వాడు చిన్నగా నిదానంగా నన్ను పొందుతాడు. అది అని క్రమముక్తి అంటారు. కొంతమంది ఏ మాటలు చెప్తా ఉంటారు, పని సున్నా, వర్క్ ఇజ్ లవ్. పని అంటే ప్రేమ, ఇతరుల పట్ల నీకున్న ప్రేమని ఎవడైతే పని రూపంలో చూపిస్తున్నాడో ప్రేమే అది. పని కూడా ప్రేమే, ఇక్కడ మీరు గ్రహించవలసింది. పని కూడా ప్రేమే. ఆ పనిని ప్రేమ రూపంలో ఎవడైతే చూస్తున్నాడో వాడే యోగి, వాడే కర్మ. అంటే వాడు కర్మని యోగంగా చేస్తున్నాడు. వాడు ఎలా చేస్తున్నాడు, కర్మని కర్మనట్టుగా కాకుండా కర్మని యోగంగా చేసి తరిస్తున్నాడు. వాడు తరిస్తున్నాడు. అది చేత ఇవాళ భగవంతుడు మనం కృష్ణుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చాలా సర్వేస్తాడు. ఒక మహావిష్ణు అవతారం అని చెప్తారు. కృష్ణుని ఏం చెప్తారు, మహావిష్ణు సర్వదేవతలు అవతారు, అన్ని దేవతలు కలిసిన అవతారం. ఒక మహావిష్ణు అవతారమే కాదు, త్రిమూర్తులు కలిపిన అవతారం, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు. కానీ పురాణాల్లో ఏం చెప్తారంటే, మహావిష్ణువే కృష్ణుడిగా అవతరించాడు. సర్వదేవత నమస్కారం అంచేది కేశవుడికి అచ్యుతం అనంతం, అచ్యుతం అనంతం గోవిందం, గోవిందం కేశవం జగన్నాథం, కేశవం జగన్నాథం కృష్ణం రామం నారాయణం. ఆ కేశవుడికి పెట్టిన ఒక నమస్కారం అందరి దేవతలకి ఎందుకు వర్తిస్తున్నాయి, ఇది పురాణంలో, ఇది పురాణాంతర్గతం. కేశవుడికి పెట్టిన ఒక నమస్కారం అందరి దేవతలకి ఎందుకనే, అందరి దేవతల యొక్క స్వరూపమే ఆయన, అందరి దేవతల యొక్క శక్తి అని ముడుచుకునే వచ్చాడు. అంటే రాధ ఏమని చెప్పారు, రాధ ఎలా ప్రేమిస్తుందో, ఎలా ప్రేమిస్తే మనం సాధ్యాన్ని చేరుకోగలమా, గమ్యాన్ని చేరుకోగలమా, అది కృష్ణుడే రాధయి చూపించాడు. వీడు అక్కురుడు వస్తాడు, వీడు చిన్నప్పుడు చిన్న బాలకుడుగా ఉన్నప్పుడు అక్కడ మధురకు పక్కన బృందావనం ఉంది, ఓ పక్కన రేపల్లె ఉంది, గోకులం అంటారు గోకులం. అంచేది కృష్ణాష్టమని కొంతమంది గోకులాష్టం అంటారు. కృష్ణుడు పుట్టినటువంటి పుట్టినరోజున అక్కడ ఏం మధురలు ఏం ఉత్సవం లేదు, బృందావనలు ఉత్సవం లేదు, మొట్టమొదటి గోకులుడు చేశాడు. వసుదేవుడు చేయటానికి ఆయన జైల్లో ఉన్నాడు. ఈయన చేశాడు, నందుడు చేశాడు. నందుడు మొట్టమొదటి పుట్టినరోజు కృష్ణుడికి చేసింది నందుడు, నందనందనుడు, నందిని కుమారుడు. నందన ఏమిటి, ఏడో గర్భం బలరాముడు, ఎనిమిదో గర్భం కృష్ణుడు. నందనందనుడని నందిని కుమారుడు ఎవరు, కృష్ణుడు, నందనందనుడు. ఈయన చిన్నప్పుడు గోకులంలో పెరిగాడు, తర్వాత ఏమో బృందావనంలో పెరిగాడు. అక్కడి నుంచి అక్రూరుడు, కంసుడు, కంసుడు అంటే అహంకారం, కృష్ణుడు అంటే జ్ఞానం, కంసుడు అంటే అహంకారం. అంటే అహంకారం ఉన్న మనిషి ఎలా ఉంటాడంటే, మన కుటుంబంలో జనం, ఈ గ్రామంలోని జనం, దేశంలోని జనం అందరూ నా చేతిలో ఉండాలనుకుంటాడు. అలా మనం అనుకుంటున్నాం నిజంగా, మన అందరికీ అహంకారం ఉన్నట్టు. మొత్తం ప్రపంచం అంతా నా చేతిలో ఉండాలనుకుంటున్నాడు, అది అహంకారానికి గుర్తు. ఈ పైకి అనపడి ఈ బుద్ధి మన అందరి దగ్గర ఉంది, మాత్రం అందరూ మన చేతిలో ఉండాలి. పంచిపోతారని జీవకోట అందరూ మన మనం కూర్చోమంటే నుంచుండాలి, కూర్చోవాలి, నుంచేమంటే నుంచోవాలి. ఇలా ఎవడైతే అనుకుంటున్నాడు వాడు అహంకారి, వాడు రాక్షసుడు. ఇప్పుడు బృందావన గోకులంలో ఉండి, బృందావనంలో ఉండి చాలా రాక్షస సంహారం చేశాడు. గోకులుడు ఉన్నాడు, బృంద రాక్షస సంహారం చేసి కంసుడు, కంసుని చంపడానికి కృష్ణుడు అనలేదు, ఒక యజ్ఞం పేరు చెప్పి వీళ్ళిద్దరిని ఆహ్వానించారు అక్కడ చంపేద్దాం, మదిరిని చంపేద్దాం. వాడు ఆహ్వానించినప్పుడే మనం వెళదామని ఇల్లు ఎదురు చూస్తున్నారు, కానీ ఆడి చావుకాడు ఆహ్వానిస్తున్న సంగతి కంసుడికి తెలియదు. అక్రూరిని పంపాడు శ్రీకృష్ణుడికి, అక్రూరుడు వరుసగా జ్ఞానమవుతాడు, వరుసగా అక్రూరిని పంపాడు. అక్రూరిని పంపితే సరే, అక్రూరుడు వీడు ఎప్పుడు వస్తుందా కౌరవం, వీడే కనిపెట్టుకున్నాడు కృష్ణుడు బలరాముడు, సరే వస్తా ఉన్నారు. గోపికులు వెళ్ళొద్దన్నారు, ఈ బృందావనం విడిచిపెట్టి వెళ్ళొద్దంటే రాదు ఒక మాట అంది కృష్ణ, చిరిగిపోయిన బట్టలు అందరూ విడిచిపెట్టేస్తారు, మీరు మీ బట్టలే, బట్టలు మీ బట్టలే, మీ బట్టలు మీరు చుట్టుకుంటారు కట్టుకుంటారు, మీ బట్టలు చుట్టుకుంటారు, చిరిగిపోయిన తర్వాత మీ బట్ట విడిచిపెట్టేస్తారు. చిరిగిపోయిన బట్టలు మనిషి ఎలా విడిచిపెట్టేస్తాడో, మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు కృష్ణ అంటుంది రాదు. మీరు 30 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టుకున్న బట్టలు మీయే బట్టలు ఇలా, కానీ విడిచిపెట్టి బయటపడేస్తారు, అలా మమ్మల్ని బయటపడేసి వెళ్ళిపోతున్నావు కృష్ణ. చిరిగిపోయిన బట్టలు మనిషి విడిచిపెట్టేసి ఎలా వెళ్ళిపోతాడు, అలా మమ్మల్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అని రాధ అంటున్నాడు. గోపికలు గోపికలు అంటారు, వాడిని ఏమంటారంటే తీసుకెళ్తానికి వచ్చినాడు అక్రూరుడు, నీకు తల్లిదండ్రుల పేరు అక్రూరుడని పెట్టారు, నువ్వు అక్రూరుడు కాదు క్రూరుడు, నువ్వు అవటానికి క్రూరుడివే కానీ పేరు బట్టికి అక్రూరుడు, పేరు బట్టికి అక్రూరుడని పెట్టారు కానీ నువ్వు అవటానికి క్రూరుడు అయ్యా, మమ్మల్ని విడదీసేస్తున్నావు కృష్ణుడి నుంచి అన్నారు. అయితే నీ గోపికల ప్రేమ, గోపికల ప్రేమ మనకు అర్థం కాదు, ఋషులకు కూడా అర్థం కాదు. గోపికల ప్రేమలో కోరికలే, మన ప్రేమలో కోరిక మనం గుళ్ళేకి వెళితే, తత్తరపు తెలితే, కాశీ వెళితే, అరుణాచలం వెళితే, గురుప్రదర్శనం చేస్తే ఏమి కోరుకోకుండా ఇంటికి రాం, మనం పాడైపోయి ఉన్నాం, శుభ్రంగా పాడైపోయి ఉన్నాం. పైగా మనం ఓ పక్కన పడి ఉన్నా పడలే గోపికలు విమర్శించటం, మనం పాడైపోయి ఉన్నాం పోనీ గోపికలు పరమ పవిత్రుడు, వాళ్ళ కోరిక అనేది ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి, గోపికలు ఆయన విమర్శించటం. బుద్ధి లేని మనం బుద్ధి ఉన్న వాళ్ళందరినీ విమర్శించటం. మీరు ఇందులో ఇంతమంది జనం ఉన్నారో, ఎవరైనా కోరిక లేకుండా మీరు భగవంతుడికి పూజ చేశారా, అర్చన చేశారా, లేకపోతే సహస్రనామాల ఏ రకమైన కోరిక లేకుండా భగవంతుని కోసమే, భగవంతుని పొందటం కోసమే, భగవంతుని పొందడం కోసం అర్చన చేసిన వాళ్ళు మీరు ఒక్కరు చెప్పండి. మీరు గోపికల్ని విమర్శించటం ఏంటి, అలాగల కోరిక అనేది లేదు గోపికలకి, యోగులకు కూడా అర్థం కాదు గోపికల ప్రేమ. వాళ్ళకు బుద్ధి లేదని మనం అనుకుంటున్నాం, మనకు బుద్ధి లేదు. అసలు ఇప్పుడు మీరు గుడ్డే కలుపుతున్నారు, ఇంతమంది అష్టోత్తరాలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు కదా, కోరిక లేకుండా మీరు చేస్తున్నారు. కోరికలు లేదు గోపికలకు, ఒక్క గోపిక కోరిక లేదు, వాళ్ళ మహర్షులు యోగులు. నా జన్మరహస్యం మీకు పెద్ద కష్టపడక్కర్లేదు, నా జన్మరహస్యం నా కర్మరహస్యం తెలుసుకుని వాడికి పునర్జన్మలు ఆగిపోతాయి కాదు, ఆ దేహం విడిచిపెట్టిన వెంటనే వాడు నన్నే పొందుతాడు అర్జున అని 3 అధ్యాయంలో చెప్పాడు, 4 అధ్యాయంలో జ్ఞానయోగంలో చెప్పాడు. మనం మనలాగా మనం పుట్టినప్పుడు మనం అందరం ఎలా పడతామంటే గుణాలతో పడతాం, కొన్ని మంచి గుణాలు ఉండొచ్చు, కొన్ని చెడ్డ గుణాలు ఉండొచ్చు, గుణాలతో సత్వగుణం ఉండొచ్చు, రజోగుణం ఉండొచ్చు, తమ మాయతో పుడతాం. నూటికి నూపాయలు మనం అందరం పుట్టినప్పుడు మాయతో పుడతాం, మాయలో ఉంటాం, మాయలోనే చచ్చిపోతాం. మనందరం ప్రకృతి ఆడు భగవంతుని పుట్టినప్పుడు దాన్ని పుట్టికంటారు, అవతారం అంటారు. మనం పుడితే ఆడి పుట్టాడు, ఇడి పుట్టాడు అంటారు, వాడు పుట్టినరోజు చేసుకుంటున్నారని ఇడి పుట్టినరోజు చేసుకుంటున్నారు. అలా భగవంతుడు పుడితే పుట్టాడంటే అవతారం, పుట్టిన వాడనే కనిపిస్తాడు, ఉడికి అలా అవతరించాడు. అంటే ఆయన ఎందుకు పడుతున్నాడు? ఆయన ఎందుకు పడుతున్నాడంటే శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం ఆయన అవతరిస్తున్నాడు. ఆయన పనేదో చేయటానికి ఇచ్చినాడు. కేవలం మానవ కోటి పట్ల, మానవ జాతి పట్ల నూటికి నూరుపాళ్ళు ప్రేమ కోసం పుట్టడం కానీ పనిండి పుట్టడం కాదు. అయితే కృష్ణుడు చేసే ప్రతి పని ప్రేమే. అక్కడ ఉనికే మనకు అలా కనిపిస్తుంది కానీ ఈజ్ లవ్, కృష్ణ ఈజ్ లవ్, కృష్ణ ఈజ్ పీస్, కృష్ణ ఈజ్ హ్యాపీనెస్, కృష్ణ ఈజ్ గ్లోరీ. ఆ కృష్ణుడు ఎప్పుడో బృందాల్లో ఉన్నాడు, ఇక్కడ లేడేమనుకుంటాడు. ఇక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, ఐదారంలో ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. కానీ వ్యక్తం అవుతాడు, వ్యక్తం చేసుకునే శక్తి మనకు లేదు. కృష్ణుడు మన నారాయణుడు మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు, ఉన్నాడు. ఎవడైతే సాధన చేసి శక్తి సంపాదించుకున్నారో ఉపాధి ద్వారా ఆయన వ్యక్తం అవుతాడు, ఆయన వ్యక్తం అవుతాడు. మన సాధనా బలం మనకు ఉంటే ఉన్నాడు. ఇప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడు మన హృదయంలో, నారాయణుడు. అయితే ఆయన వ్యక్తం ఎందుకు కావటం లేదంటే, ఆ గ్లోరీ ఎందుకు వ్యక్తం కావటం లేదంటే, మనకు సాధనా బలం లేదు. తర్వాత ఇంకోటి, నూటికి నూరుపాళ్ళు లౌకికులు, మామూలు మాట వదలని రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ మాట వదలని భక్తులు కూడా నూటికి నూరుపాలు లౌకికులు. నూటికి నూరుపాళ్ళు లౌకికులు, రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు మాట వదలని. మన అందరం భక్తులే, ఎంతో కొంత లోకవాసం లేని వాళ్ళు ఇందులో మనం ఎంతమంది అన్నాం? మన అందరం భక్తులే. అది ఎంతో కొంత ఏదో కృష్ణారామ అనుకుంటున్నాం, పెద్ద భక్తులు కాకపోయినా ఇందులో భక్తుల్లో లోకవాసం లేకుండా ఎవడో ఉన్నారు? ధర్మాన్ని కూడా, ధర్మాన్ని ఆచరించడం కూడా ఆడంబరం కోసం చేస్తుంటే లౌకికత్వం, లోకవాసం ఉన్నప్పుడు లౌకిక అంచేది. నూటికి నిరుపాళ్ళు ఎవడైతే లౌకికుడు కాడు. కృష్ణుడి శరీరం అలౌకికం, ఆ శరీరం అలౌకికం, కృష్ణుడి కర్మ అలౌకికం. మనం ఈ పని చేస్తే ఏం కలిసి వస్తున్నాయని చేస్తాం మనం. ఆ కలిసి రావటం ఏంటి? భగవంతుడి కర్మఫలకాంక్ష లేదు. కర్మ కర్మ కోసమే చేస్తాడు, పని పని కోసమే చేస్తాడు. ఏదో రావడం, ఏదో వస్తుందని చేయడానికి ఆయనకి భగవంతుడికి వెలిచి లేదు. పూర్ణకాముడు, ఆయనకి నెరవేరవలసిన కోరికలు అంటూ లేవు. అంటే రాధ ఎంత ప్రేమించిందంటే కృష్ణుని, ఈ లోకాలన్నీ రాధ కోసం, రాధ వినివసం కోసం సృష్టించాడు వాడు కృష్ణుడు. అది ఏమన్నాడు? నా జన్మ రహస్యం. ఆయన ఆయన ఎందుకు, ఆయన ఏదో ఏదో ఆయన పొందవలసిందంటే ఏమి లేదు. సృష్టిలో ఆయన పొందవలసింది ఏమిటో, నెరవేరవలసిన కోరికంటే ఏమున్నది ఈశ్వరుడు? సంవత్సరానికి ఎన్ని పౌర్ణములు వస్తాయో, ఎన్ని పూర్ణిములు వస్తాయో, అన్ని పూర్ణిములు ఒక్క రోజున వచ్చేస్తే ఆ పూర్ణిమ ఎంత బలంగా ఉంటుందో కృష్ణుడి అవతారం అటువంటిది. అంచేత ఆయన మనం గుణాలతో పుడతాం, ఆయన గుణాలు లేకుండా పుడతాడు. మనం లోకవాసంతో పుడతాం, ఆయన లోకవాసం లేకుండా వస్తాడు సృష్టిలోకి. తర్వాత ఇంకోటి, ఆయన చేసిన పని, ఆయన చేసిన పని ఆయన బంధించదు. ఏం చేయదు? ఫలకాంక్ష లేదు కాబట్టి. మనం చేసిన పని మనల్ని బంధిస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, మనం పని చేస్తాం, కొరుగుతోడు చేస్తాం. కొరుగుతోడు చేస్తే ఫలితం వస్తుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం. ఆ ఫలితాన్ని అనుభవించాలనుకో. అనుభవించడానికి శరీరం వస్తుంది, శరీరం వస్తే దుఃఖం వస్తుంది. శరీరం వచ్చిన వాడు ఎంతవరకు సృష్టిలో శరీరం వచ్చిన వాడు ఎవడు దుఃఖం లేకుండా లేడు. ఇంతవరకు ఏదో రూపంలో వస్తుంది దుఃఖం. ఇంతవరకు సృష్టిలో శరీరం వచ్చి వాడికి లక్ష వేల కోట్లు డబ్బు ఉండదు వాళ్ళు. ఇంతవరకు సృష్టిలోకి శరీరం వచ్చాక ఆడు దుఃఖం లేకుండా ఎవడ లేడు. శరీరం వస్తే దుఃఖం వచ్చినట్టే వాడికి. మనం కోరిక లేకుండా పని చేయడం, ఏదో కోరితే ఫలితం, కోరుకున్న వాడికి ఫలితం వస్తుంది. మళ్ళీ ఆ ఫలితం ఎప్పుడు అనుభవిందామని కనిపెట్టుకుంటాం. ఆ ఫలితం అనుభవించాలంటే శరీరం లేకుండా ఎలా అనిపిస్తాం అంటే శరీరం వస్తుంది. శరీరం వస్తే దుఃఖం, శరీరం వస్తే లోకం, లోకం వస్తే దుఃఖం. అంటే కృష్ణుని యొక్క కర్మరహస్యం ఏంటి? ఆయన మన ప్రకృతి గుణాలతోటి జన్మించాం. భగవంతుడు శరీరం తీసుకున్నప్పుడు ఇది మన ఫిజికల్ బాడీ, ఇదేంటిది కృష్ణుడు శరీరం ధరించిన స్పిరిచువల్ బాడీ. ఆ శరీరం అటు ఇటు శరీరం అటు ఇటు కలిపినే ఆనందమే, యుద్ధం చేసినా ఆనందమే, కూర్చున్న ఆనందమే, నిలబడిన ఆనందం, ఏడు చూసినా అది ఆనందమే శరీరం. ఆ శరీరం కూడా ఆత్మే, శరీరం కూడా ఆత్మే, ఆత్మస్వరూపుడు. అంటే ఆత్మ పుట్టదు, పుట్టిన వాడేనా కనిపిస్తున్నాడు. అంటే ఫలితాన్ని కోరి పని చేస్తాం, ఫలితంతో సంబంధం లేదు ఆయనకు. కర్మ ఫలితంతో ఆ పని పనికి అవసరం ఉంటే చేస్తాడు, కానీ ఫలితాన్ని కాంక్షించి చేయటం కాదు. ఫలితాన్ని ఫలకాంక్ష అక్కడ అవసరం లేదు. పూర్ణ పురుషుడు, ఆది పురుషుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడు. శివుణ్ణి మహాదేవుడు అంటారు, కృష్ణుని ఆదిదేవుడు అంటారు, ఆడే పరమ పురుషుడు. అయితే కోరిక ఫలకాంక్షలకు అవసరం లేదు. అంటే అది నిగ్రహించుకోవడం కాదు, అది పని ఇతరుల కోసం. పని కూడా ప్రేమ అడగదు. పని కూడా మనం పని ఎందుకు చేస్తాం? ఏదో స్వార్థాన్ని నెరవేర్చుకోవడం కోసం చేస్తాం, ఏదో స్వార్థాన్ని నెరవేర్చుకోవడం కోసం చేస్తాం. ఆడ స్వార్థం, స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి అక్కడ స్వార్థం అనేది పని పని కోసమే. ఆ పనిని ప్రేమ రూపంలో చూపిస్తాడు. లవ్ మళ్ళీ రాసుకోండి, వర్క్ ఈజ్ లవ్ ఫర్ అదర్స్. ఇప్పుడు వర్క్ ఎవరికి తలకాయపోటీ ఇంకా ఇది అర్థం, ఈ వాక్యం అర్థమైతే పని ఎవరికి తలకాయపోతుంది అను? ఇది చాకరీ చేయడానికి చచ్చిపోతున్నాం అంటే ఇంకెటువంటి మాట్లాడటం మానేస్తారు. ఈ వాక్యం అర్థమైతే భట్టరాజులు మాట్లాడటం సరిపెడతారు. యోగులు భక్తులు వాళ్ళ ప్రేమని పని రూపంలో చూపిస్తారు. ఆయన జన్మరహస్యం ఏంటది? ఆయన జన్మరహస్యం అంటే పుట్టినా పుట్టినవాడితో సమానం, పుట్టినా పుట్టినవాడితో సమానం. కర్మరహస్యం ఏంటి? చేసినా చేయని వాడితో సమానం, చేసినా చేయని వాడితో సమానం. నీకు అర్థమవుతుంది? యుద్ధం చేసినా యుద్ధం చేయని వాడితో, ఏ పని, యుద్ధం అంటే యుద్ధం కాదు, ఏ పని చేసినా చేయని వాడితో సమానం, పుట్టినా పుట్టినవాడితో సమానం. లోకంలో మనకు కనిపిస్తున్న లోకం లేని వాడితో సమానం. ఆయన లౌకికుడు కాదు అలౌకికుడు, ఆయన లౌకికుడు కాదు ఎవరు అలౌకికుడు. ఆ దేహం ఆయన చేసే పని అలౌకికం, ఆయన జన్మ అలౌకికం. ఇది బాగా అర్థం చేసుకున్నవాడు జన్మరాహిత్యం పొందడమే కాకుండా నా స్వరూపం పొందుతాడు అర్జున. ఈ రెండు వాక్యాలు, ఈ రెండు మాటలు అర్థం చేసుకుంటే చాలు. తర్వాత భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి వేరు నామం వేరు కాదు. ఆ నామాన్ని ఎవరైతే శ్రద్ధగా చేసుకుంటున్నారో ఒక మనస్సే కాదు శరీరం కూడా పవిత్రమవుతుంది. ఇంద్రియాలు పవిత్రమవుతాయి, శరీరం పవిత్రమవుతుంది, మనస్సు పరిశుద్ధం అవుతుంది. అంటే నిరంతరం భగవంతుని స్మరించడం వల్ల శరీరం బాగుపడుతుంది, మనస్సు బాగుపడుతుంది, బుద్ధి బాగు పరమ పవిత్రుడు. కానీ ఈశ్వరుడు ఐక్యం కాలేడు, ఈశ్వరుడు సమీపాన్ని పొందలేడు. మన అందరికీ 104 డిగ్రీ, 105 డిగ్రీ, 106 డిగ్రీ ప్రాపంచిక జ్వరం ఉంది మనకు. ఎంతో కొంత భక్తి అన్నమాట నిజమే, కానీ ప్రాపంచిక జ్వరం ఉంది మనకు. దేవుడికి సంబంధించిన పిచ్చ ఏం లేదు, ప్రపంచానికి సంబంధించిన పిచ్చ నూటికి నూరిపాళ్ళు. ఆయన మనస్సు ప్రేమ స్వరూపం, శరీరం ప్రేమ స్వరూపం, ఆయన కదలక, ఆయన కదలక ప్రేమ స్వరూపం, అంతా ప్రేమ స్వరూపం. అది మనకు కృష్ణుడు చేసే పనులు చాలా పనులు మనకు అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే మన ఇంద్రియాలతో చూస్తాం ఆయన పని, లేదా మనస్సుతో చూస్తాం. మనస్సుకి అందదు ఆయన చేసిన పని, మన మనస్సుకి అందదు. ఇంద్రియాలకి ఇట్ ఇస్ బియాండ్ మైండ్, ఇట్ ఇస్ బియాండ్ సెన్సెస్. కృష్ణుడు చేసే పని మన మనస్సుకి అందదు, సరే ఇంద్రియాలకు కూడా అందదు. అంచేత కృష్ణుడు చేసే పని కొన్ని ఈ పని బాగు, కృష్ణుడు చేసిన పని ఈ పని బాగోలేదని మీరు అనుకోవచ్చు, ఈ పని బాగోలేదని అనుకోవచ్చు. అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సుకి, మన ఇంద్రియాలకి, మన సంకల్పాలకి అర్థం కాని పనిది. ఇట్ ఈస్ బియాండ్ మైండ్. మనకు అర్థం అవటం లేదు అనుకో, మన బుద్ధి ఎక్కడ మనం ఎక్కడ పాడైపోయామంటే, మనకు అర్థం కాని మాటలు మనకు అర్థం అవటం లేదు అనుకో. మనకు అర్థం కాని మాటలని వ్యర్థములు. మనం ఎక్కడ పాడైపోయామంటే, మనకు భగవంతుడు ఈ మాట చెప్పాడు, అయ్యో మనకు అర్థం అవటం లేదు, మనకు పుణ్యబలం లేదు, తపోబలం లేదు, మనకు ఆ బుద్ధి సూక్ష్మత లేదు, ఆ ఏకాగ్రత లేదు, ఆ ప్రవీణత లేదు, ఆ ఏకాంత వాసంలో మనం చేసిన సాధన లేదు అని ఇలా అనుకోవటం మానేసి, అది అర్థం ఒకటి అర్థం చేసుకోలేకపోతున్నాం అనుకోవటం మానేసి, ఆ మాటలన్నీ వ్యర్థములు, టైం వేస్ట్ అనుకుంటాను. తర్వాత కృష్ణుడు మాట చెప్పాడు, మీకు ఏ ఆలోచన వచ్చిన, మీరు గదిలో 4 తలుపులు, 4 గదిలో తలుపులన్నీ వేసేసుకుని కూర్చొని మీరు ఏదైనా పని చేసుకుని, ఒక అట్టి పండు తిన్నా, జాంకాయ తిన్నా, ఏ పని చేసినా, వైకుంఠంలో ఉన్న నారాయణుడు, కైలాసంలో ఉన్న ఈశ్వరుడే మీకు తెలుసుకోలేకపోయింది. అందరి హృదయంలో అంతర్యాముగా ఉన్నాను. మీకు తలంపు వస్తే, మీరు చేతితో ఏదైనా పని చేస్తే, కళ్ళతోడు ఏదైనా చూస్తే, మీకు మనస్సులోకి ఏదైనా తలంపు వస్తే, నాకు ఇమ్మీడియట్గా తెలుస్తుంది అన్నాడు. ఏం చేత, మీ హృదయంలో ఉన్న అంతర్యాము నేను, మీ గాలికి గాలి నేను, మీ ప్రాణానికి మీ ప్రాణాన్ని నేను, మీకు మనసు మీ బుద్ధికి బుద్ధి నేను, మీ హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు నేను, మీ కర్మసాక్షి నేను, మీకు తలంపు వచ్చిందనుకుని మీ పక్క వారు తెలియదు, నాకు ఇమ్మీడియట్గా తెలుస్తుంది. ఏం చేత, మీ హృదయంలో ఉన్నాను, వైకుంఠంలో ఉన్న నారాయణకి తెలియపోవచ్చు, అంతర్యాముగా ఉన్నాను. మీకు అంతర్యాముగా ఉన్నాడు నారాయణుడు. నారాయణుడికి తెలియకుండా మీకు చెడు తరం ప్రాణం ఉంది, మంచి తరం ప్రాణం ఉంది. మీకు తలంపు వచ్చినప్పటికి నారాయణుడికి తెలుస్తుంది, అక్కడ రికార్డ్ అయిపోతుంది. అంచేది ప్రకృతి బుద్ధి అన్న వాడికి, ఆ ప్రకృతి బుద్ధి నుంచి బయటికి రాకుండా ఏమి సాధన చేసినా భగవంతుడి అనుగ్రహానికి వాడు పొందరు, భగవంతుడి అనుగ్రహాన్ని వాడు పొందరాడు. భగవంతుడి అంతటి వాడు అర్జునుడికి రథంతో ఆయన అనుగ్రహం కాకపోతే, అర్జునుడికి రథంతో ఏంటండి, అర్జునుడు అనుగ్రహించడం కోసం రథంతో లేడు, కానీ అది భగవంతుడు అర్జునుడి రథంతో ఏంటి. మన దృష్టిలో ఇది పెద్ద పని, అది చిన్న పని ఉంటుంది. భగవంతుడి దృష్టిలో అన్ని పనులు సమానం. ప్రేమగా చేసినప్పుడు అన్ని పనులు సమానమే. మనకు అహంకారం, మన అహంకారిగా ఉన్నప్పుడు ఇది పెద్ద పని, ఇది చిన్న పని అనిపిస్తుంది. ప్రేమ ఉన్నవాడికి అన్ని పనులు సమానం. అంటే భగవంతుడు మనం చేసే పని చూడడం, పని చేసేప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ సంకల్పంతో చేస్తున్నాం, ఏ తలంపుతో చేస్తున్నాం అది చూస్తాడు. లోపల భావన చూస్తాడు, లోపల భావన చూస్తాడు. కృష్ణుడు ఏమన్నాడంటే, అదే రమణ మహర్షి గారు కూడా చెప్పారు, చిత్తశుద్ధి లేకుండా మోక్షం రాదని శాస్త్రం కూడా. అంటే ఎవరు మోక్షాన్ని పొందినా, ఎవరు ఆత్మజ్ఞానాన్ని పొందినా, ఎవరు చిటారు కొమ్మ అందుకున్నా చిత్తశుద్ధి అనే గేటి ద్వారాను లోపలికి వెళ్ళాలి. మీరు కర్మయోగం ఆరంభించండి, లేకపోతే ధ్యాన యోగం ఆరంభించండి, గంటల తరబడి ధ్యానం చేయండి, ఏది చేసినా చిత్తశుద్ధి లేకుండా, చిత్తశుద్ధి లేని వాడు వాడు మోక్షాన్ని పొందలేడని. అయితే కృష్ణుడు భాగవతం ఏం చెప్పాడంటే, నన్ను ప్రేమించటం రాదు, నన్ను ఎలా ప్రేమిస్తుందో అలా నువ్వు నువ్వు ప్రేమించటం వల్ల ఇమ్మీడియట్ గా విమానం ప్రయాణం కింద నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. రేపు కాదు, ఈ రోజు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే రైలు మీద వెళ్ళొచ్చు, కారు మీద వెళ్ళొచ్చు, విమానం మీద వెళ్ళొచ్చు, అనేక మార్గాలు. భగవంతుని మనం హృదయంగా ప్రేమిస్తే ప్రేమిస్తే చిత్తశుద్ధి ఎంత వేగంగా కలుగుతుందంటే విమానం ప్రయాణం లాంటిది. అయితే లౌకికమైన మార్గాలు కూడా ఉన్నాయి చిత్తశుద్ధిని పొందటానికి, కానీ ఈశ్వరు పట్ల మన మనస్సుని మన బుద్ధిని ఈశ్వరుడికి అర్పించడం పట్ల అత్యంత వేగంగా చిత్తశుద్ధి ప్యూరిఫై అవుతుంది, మనస్సు ప్యూరిఫై అవుతుంది. ఏదో కృష్ణుడు గోపికుడి బట్టలు తీసేశాడని, ఆయన శ్రవణాలు చేస్తే బట్టలు దొంగతనం చేశాడని, అది కాదు అక్కడ. అవన్నీ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడి గోపికుడి బట్టలు కృష్ణుడికి భగవంతుడికి బట్టలు ఎందుకండి? భగవంతుడికి మన బట్టలు ఎందుకు? ఆయన ఆయన సంకల్పిస్తే వేరు బట్టలు వస్తాయి. ద్రౌపదిని ద్రౌపది గౌరవం కాపాడటం కోసం అక్షయమైన వస్త్రాలు ఇచ్చాడు కౌరవ సభలో. గోపికుడు బట్టలు తీసేసే అంటే దాని అర్థం ఏంటంటే, నేను అనే దేహము నేను అనే బుద్ధి పోగొట్టాను. అది ఏమన్నారంటే, ఈ బట్టలు మీకు కావాలంటే ఆ నీటిలోంచి బయటకు వచ్చి కట్టి మీదకి వచ్చి ఎవరి బట్టాలను పట్టుకెళ్ళమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ దేహము నేను, ఈ దేహము నాది, ఆ బుద్ధి పోగొట్టడం కోసం వాళ్ళకి చేసిన ప్రక్రియ. అంటే దేహాత్మ బుద్ధి నశింపజేయటానికి. గోపికలకి దేహాత్మ బుద్ధి లేదు, మనకు చూపించడానికి ఆ పాఠం. గోపికలు మహర్షులు, దేహం పట్ల నేరేడే తలంపు ఉంది కదా, ఆత్మకి దేహంకి ఎట్టి సంబంధం లేదు. నువ్వు ఆత్మవి ఉన్నావు, కానీ ఇది దేహము నేరేడే తలంపు ఉంది, దేహము నాదనే భావన ఉంది, దేహము నేరేడే తలంపు ఉంది, దేహము ఆ భావన ఉన్నంత కాలం వాడికి బ్రాహ్మస్థితి బ్రహ్మజ్ఞానం రాదు. బ్రాహ్మస్థితిని పొందలేడు, బ్రహ్మమును పొందలేడు, ఉన్న వస్తువు ఉన్నా పొందలేడు దాన్ని. మనకి ఇంకే జ్ఞానం 24 గంటల్లో దేహాన్ని చక్కబెట్టుకోవడంతో సరిపోతుంది. దేహానికి ఒక కొంప ఒకటి ఉంటుంది, ఆ కొంపని దేహాన్ని సరిపెట్టుకోవడంతో సరిపోతుంది. ఆ ఫోటోలు చేస్తే ఫోటోలు తీయడానికి వస్తే ఇంకా ముస్తాజులు పోయి ఇలా బిగిసిపోవటం. అంటే మన ఈ శవం బాగా పడిపోవాలి, దేహాలు అక్కడ బాగా పడిపోవాలి. ఇది బిగిసిపోవటం, ఆ ఫోటో తీసుకోడు కొంచెం నవ్వండి అమ్మ అని ఆడంట. ఏమో కలిపి అసలు నవ్వు ఉంటే కదా లోపల కల్పించుకుని నవ్వటం. లోపల ఆనందం ఉంటే కదా మనకి. అంటే పని చాకరిగా చేసేవాడిని తిట్టుకుంటుంది ఆ ఫలితం. పని ప్రేమగా చేసేవాడికి అది వాడికి వాడు యోగి అవుతాడు. ఏమవుతాడు? వాడు కర్మను కర్మగా చేస్తే వాడు యోగి కాదు, కర్మను యోగంగా చేస్తే యోగి. కర్మని కర్మగా చేస్తే వాడికి మోక్షం కాదు, కర్మని యోగంగా చేస్తే వాడికి మోక్షం వస్తుంది. అయితే పతంజలి చెప్పిన సమాధి వేరు, కృష్ణుని చెప్పిన సమాధి వేరు. అంటే కృష్ణుడు యుద్ధం చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, దేహం లేకపోయినా, దేహం ఉన్నా, దేహం లేకపోయినా, మాట్లాడుతున్నా, మాట్లాడకపోయినా ఎప్పుడు సమాధి స్థితి. పతంజలి చెప్పిన సమాధి స్థితిలో వాడు ఆనందంగా ఉంటాడు కానీ పని చేయలేడు, అలా కూర్చుని ఉంటాడు. ఇప్పుడు యోగాలు అవి నేర్పుతున్నారు చూడండి, యోగాలు నేర్పుతున్నారు కదా, 6 వారాలు 8 వారాలు నేర్పుతున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అలా ధ్యానం చేస్తారు, ఇంకా ఆనందం వచ్చేసిన అలా కూర్చుంటారు. మాట్లాడితే ఆనందం పోతుంది, పక్కన చూస్తే ఆనందం పోతుంది, నిలబడితే ఆనందం పోతుంది. కదలకండి, కదలకండి, మెదలకండి, మెదలకండి అడగదు. ఏ పక్క చూస్తే ఆనందం పోతండి, అదేంతకాలం నిలబడుతుందండి. పతంజలి చెప్పాడు సమాధి స్థితి గురించి యోగాలో. అయితే ఆడికి ఆనందం ఉండొచ్చు కానీ అక్కడ వర్క్ ఉండదు. పతంజలి చెప్పిన సమాధి స్థితిలో ఆనందం ఉండొచ్చు సమాధి స్థితిలో, కానీ అక్కడ పని ఉండదు. ఆడి పని మొదలు పెడితే ఇంద్రియాలు బాహ్య ముఖానికి వస్తే మళ్ళీ ఆనందం అంతా పోతుంది. కృష్ణుడు చెప్పిన సమాధి అలా అక్కడ పని చేసినా చేయకపోయినా ఒకటి ఏక ఆనందమే. శాంతే శాంతి, సుఖమే సుఖము, ఆనందమే ఆనందం. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధిలో ఆ సమాధిలో వర్క్ చేయించడానికి వర్క్ కంటిన్యూ అయిపోతుంది. పతంజలి చెప్పిన సమాధిలో ఆనందం ఉంటుంది, వర్క్ ఆగిపోతుంది. కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు కూడా సమాధిలోనే ఉంటాడు, సమాధికి బంధం లేదు. అది 2 గంటలు 3 గంటలు కూర్చుంటారు సమాధి, ఆనందంగా ఉందంటారు. పని సున్నా అక్కడ. అంటే ఎవరో భగవంతుడు అడుగుతున్నాడు గృహస్థులందరికీ మోక్షం వస్తుంది, వాడు సన్యాసం తీసుకోవాలని. భగవాన్ని ఎవరెవరు అడుగుతున్నారంటే గృహస్థులకి మోక్షం వస్తుందా, మోక్షం రావాలంటే సన్యాసం తీసుకోవాలని. ఇది ప్రశ్న. భగవాన్ అంటున్నారు మరి గృహస్థాశ్రమంలో అంటే గృహస్థాశ్రమం అనుకుంటావు, ఎర్రబట్టలు వేసుకుంటే నేను సన్యాసం అనుకుంటావు, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారంగా ఉంటుంది, నేను బ్రహ్మచారి, నేను బ్రహ్మ, ఈ ముగ్గురికి నేను ఉంది, ముగ్గురికి మోక్షం లేదు, బయటకు బొమ్మన్నాడు. పోగొట్టుకోవాల్సింది నేను, ముగ్గురికి నేను కదా. బ్రహ్మచారి అవలంబించు, నేను బ్రహ్మచారి, నేను బ్రహ్మచారి, నేను బ్రహ్మ, ఆడి అడుస్తాడు. ఎర్రబట్టలు కట్టుకుంటూ నేను స్వాములవారు పాద పూజలు ఎవరు చేస్తాడని ఆడి కనిపెట్టుకుంటాడు. ఈ గృహస్థులకి మామూలుగా పనులు ఉంటాయి కదా, సంసార యాత్ర మొదలైపోతున్నాం, సంపాదించుడు అప్పుడే తిని వాళ్ళు 10 మంది ఇలా వీళ్ళేమో ఇంకా మనవరానికి పెళ్లి అవ్వలేదు, ఈ కూతురికి పెళ్లి అవ్వలేదు, ఆడికి పెళ్లి అవ్వలేదు, ఈ పెళ్లి రోజులు ఇద్దరు గొడవ, వీళ్ళ గొడవ వీళ్ళది. మరి వీళ్ళ గొడవ ఇక్కడ నేనుంది, సన్యాసికి నేనుంది, గృహస్థులకి నేనుంది, బ్రహ్మచారికి నేను, నేను ముగ్గురికి బయటకు రాలేదు, అంటే ముగ్గురికి మోక్షం లేదు అన్నాడు. అలా పోగొట్టుకోవాలి కానీ బ్రహ్మచారం అయితే ఏంటి, గృహస్థ అయితే ఏంటి, సన్యాసి అయితే ఏంటి, మీరు పోగొట్టుకోవాలి. మీదైనా రోగంతో బాధపడుతున్నారు, కొన్ని తెల్లబట్టలు తీసి ఎర్రబట్టలు కట్టుకుని మార్చితే మీకు రోగం పోదు. అలా ముందు అజ్ఞానం పోవాలి కదా లోపల. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసం తీసుకున్నా, లేకపోతే బ్రహ్మచారిగా ఉన్నా, ఎలాగున్నా లోపల అజ్ఞానం పోవాలి, అవిద్య పోవాలి. విద్య లేకుండా, ఆత్మవిద్య లేకుండా అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు. ఆత్మజ్ఞానం వచ్చే వరకు అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు. సూర్యుడు అంటే చీకటికి భయం, ఆత్మజ్ఞానం అంటే అజ్ఞానానికి భయం. ఏ అఖిలమైన ఉంటే లోపల పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి. వాడిని స్వామి గారిని స్వామివారిని అనుకుంటాడు, నేను అనుకుంటున్నాడు కదా ఆడు స్వామివారు అంటే. అంటే ఎందుకే స్వామివారు అనుకుంటున్నాడు? బట్టలు బట్టి మన గృహస్థులు గృహస్థులు అనుకుంటాం, బట్టలు బట్టి. బ్రహ్మచారి అది పెళ్లి చేసుకోలేదు కాబట్టి నేను బ్రహ్మచారి, నేను బ్రహ్మచారి అంటే ఆడ అహంకారం బ్రహ్మచార. అక్కడ అహంకారం, సన్యాసిలోని అహంకారం ఉంది, ఈ బ్రహ్మచారిలోని అహంకారం ఉంది, గృహస్థుల్లోని అహంకారం. ఈ ముగ్గురికి మోక్షం ముందు అందులోంచి బయటకు రావాలి కదా. అంటే కృష్ణుడు పని చేసినా చేయని వాడితో సమానం, పెళ్లి చేసుకున్నా చేసుకునే పెళ్లి లేని వాడితో సమానం. అంటే ఏం చేస్తుంటే మనకి అహంకారం కర్తృత్వం, పని మారిపెట్టామనుకోండి మన అహంకారం కర్తృత్వం కింద మారిపోదు. కృష్ణుడికి అహంకారం లేదు కాబట్టి వాడు కర్తృత్వం కింద మారదు. అహంకారం కర్త కింద మారదు, మనకు అహంకారం కర్త కింద మారిపోతుంది. కర్తృత్వం లేని కర్తవ్యని కర్మ చేస్తే ఏం, కర్తవ్యని కర్మ చేసిన వాడు మూడు లోకాలను భస్మం చేసినాడికి పాపం లేదు. కర్తవ్యని కర్మ చేసిన వాడికి మూడు లోకాలని భస్మం చేసినాడికి పాపం లేదు. ఇది ఒక్కటే, మీరందరూ ఈ మాట ఈ వాక్యం అందరూ ఇంటికి వెళ్ళిపోండి. ఆడించిన వాడు కృష్ణుడు, ఆడించిన వాడు కృష్ణుడు. మన ఆడే బొమ్మలం, మన ఎవరు ఆడే బొమ్మలం. ఇప్పుడు ఇంతమంది ఎలా ఆడుతున్నారు, వీళ్ళందరూ మేము ఆడుతున్నాం. మాకు ఎమ్మెల్యే పదం ఉంది, లేదా ఆ పదం ఉంది, లేదా మేము ధనవంతులం, లేదా మేము పేదవాళ్ళం, మేము అందంగా ఉన్నాం, లేకపోతే మేము అందంగా లేము, మేము పేదవాళ్ళు, ఇంకోటి ఇంకోటి అనుకుంటున్నారు కదా. ఇది శుద్ధ దండిగా అనుకోవటం బేస్ట్. ఆడి ఎవడు ఎవరి ద్వారా ఏ ఆట అయినా వాడన్న సంగతి మర్చిపోవటం వల్ల ఇలా సంసారంలో ఉన్నాం. ఒకరిని ధనవంతునిగా ఉంచిన వాడు కృష్ణుడే, ఒకరిని పేదవాడిగా ఉంచిన వాడిని కృష్ణుడే, ఆ స్త్రీ రూపంలో ఉంచిన వాడిని కృష్ణుడే, పురుషుడి రూపంలో ఉన్నవాడిని కృష్ణుడే, ఒకరిని పదవి చేసిన వాడిని కృష్ణుడే, పదవి లేకుండా ఉన్న పదవి ఓడగొట్టినవాడిని కృష్ణుడే, ఎవరికైనా కొత్త పదవి ఇస్తాడు పదవి ఇచ్చినాడు కృష్ణుడు. ఆడేవాడు అక్కడే. ఈ శరీరం అనే బొమ్మలు ఆడు ఎలాగ ఆడిస్తాయో, ఆడు ఎలాగ ఆడతాడో, ఆడు ఆడించినట్టుగా మనం ఆడుతున్నాం. ఆడించేవాడు అని ఒక్కడమే తెలియపోవటం, ఎవడు మటుకాడు నేను ఆడుతున్నాను. ఎంతమంది ఆడతారా? ఈ రహస్యం మనకు అర్థం కాదు. అది కృష్ణానుగ్రహం వల్ల, వాసుదేవ స్వామి వారి అనుగ్రహం వల్ల. ఇప్పుడు నేను చెప్పిన మాట మనకు అర్థం అవ్వాలి కానీ, లేకపోతే అర్థం చెప్పింది నేను చెప్పినా నాకు అర్థం అవుతుంది, నేను చెప్పింది మీరు విన్నా మీకు అర్థం అవ్వదు. యాక్టర్ ఒక్కడే. నువ్వు డైరెక్టర్, మనకు సినిమాలో డైరెక్టర్ కనపడ్డం, ఏ బొమ్మను ఎలా ఆడించాలో అంత డైరెక్ట్ కానీ ఆడు కనపడ్డం, అంత డైరెక్టర్ ఇస్తూ ఏ బొమ్మ ఎలా ఆడాలో అంత డైరెక్టర్ చెప్తాడు. ఆడు చెప్పినట్టు ఇది ఆడాలి, మనకి డైరెక్టర్ అసలు కనపడ్డం. అలాగే నారాయణుడు మనందరూ అంతర్యాములు అన్నాడు, ఆయన ఆడిస్తాడు. ఆయన ఒక్కడే ఆడించేవాడు, ఆడించేవాడు పది మంది లేరు, ఆయన ఒక్కడే ఆడించేవాడు. మిగతా ఈ దేహాలు ఈ శివాలన్నీ ఆడించినట్టు ఆడుతున్నారు. వీడు ధనవంతులైనప్పుడు కృష్ణుడు ధనవంతులు ఏదో చేశాడని వాళ్ళకి తెలియదు, లేకపోతే ఉన్న డబ్బు ఊడిపోయినప్పుడు కృష్ణుడు ఏదో ఏదో ఓడగొట్టాడు మన గర్వభంగం చేయటానికి అది తెలియదు. ఇదంతా నారాయణ అడు మాయాని. ఇంచదంటే మనం మాయలో పుడతాం, మన పుట్టికే మాయ. నీకు అర్థమవుతుంది, మాయ చేతిలో మనం ఉన్నాం, మాయ కృష్ణుడి చేతిలో ఉంది. మాయ చేతిలో మనం ఉన్నాం, కృష్ణుడు చేతిలో మాయ ఉంది. ఆయన చెప్పే వరకు ఈ జీవుడికి మాయ దారి పోదు, కోటి జన్మలు ఇచ్చే దారి పోదు. మనకు ఈశ్వరానుగ్రహం లేకుండా, కృష్ణానుగ్రహం లేకుండా మాయలో ఉండి బుద్ధి, మాయలో ఆ బుద్ధి నుండి బయటికి రాలేము. కృష్ణుడు పురుషుడే కాదు, స్త్రీ కాదు. ఆ స్త్రీ శరీరం ఉన్నప్పుడు రాకనేమో అమ్మవారు అనుకుంటున్నా, నేనేమో మగవారు, భగవంతుడు మగవారు కాదు. వేదములో భగవంతుడి గురించి చెప్పినప్పుడు ఏం చెప్తారంటే అది 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 అది, మగవాళ్ళ గురించి చెప్పినప్పుడు ఆయన అంటాం, మగవాళ్ళ గురించి చెప్పినప్పుడు, ఆడవాళ్ళ గురించి చెప్పినప్పుడు అమ్మగారు అంటాం, వారు అమ్మగారు ఆమె అంటాం, ఆడవాళ్ళ గురించి ఏమంటాం ఆమె అంటాం, మగవాడి గురించి చెప్పినప్పుడు ఆయన. కానీ వేదంలో ఉపనిషత్తుల్లో భగవంతుడి గురించి చెప్పినప్పుడు అది 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 అని చెబుతుంది, కానీ ఆడే అని చెప్పడం, అమ్మవారు అని చెప్పడం, మగవారు అది అంటే అక్కడ ఉన్న వస్తువు దేర్ ఈజ్, దేర్ ఈజ్, దేర్ ఈజ్, ఉన్నదేదో ఉంది, అదే పరమాత్మ అని వేదం అలా చెప్తుంది. కానీ పురుషుడని స్త్రీ, ఇప్పుడు శరీరం వస్తే పురుషుడు స్త్రీ అని, శరీరం రానివాడు పురుషుడేంటి స్త్రీ ఏంటి, శరీరం వస్తే అది పురుష శరీరం స్త్రీ శరీరం అని, ఆ శరీరం లేని వాడికి పురుషుడేంటి స్త్రీ ఏంటి, అవి పుట్టుక లేని వాడికి పురుషుడేంటి స్త్రీ ఏంటి, పుడిచే శరీరం, పుడిచే అమ్మాయివా అబ్బాయి వాడు, పురుషుడికి గర్భిణీ వ్యవసాయం ఇస్తే యాదవులకి, యాదవులు ఒక స్వాముడికి ఒకటికి గర్భిణీ, గర్భిణీ వచ్చినట్టు వ్యవసాయం వేసి ఒక మహర్షిని యాదాకోళం చేయడానికి వీడికి ఆడపడ పడుతుందా మగ పడ పడతాడని చెప్పారు. ఆడికి గర్భిణీ మగవాడికి గర్భిణీ వ్యవసాయం వేశారు, వేస్తే వాడేమన్నాడంటే ఎనప మొక్క పడుతుంది అన్నాడు. ఆడదే పుట్టడో మగవాడు పుట్టడో మిమ్మల్ని అందరినీ ఆడ పొగరెత్తి కొట్టుకుంటున్నారు. మహర్షి దగ్గరికి వెళ్ళి పెద్ద మహాత్ము, ఇప్పుడు కూడా మనం మహాత్ముల్ని, మహర్షుల్ని, యోగుల్ని, సత్పురుషుల్ని వాళ్ళకి చేతనైతే గౌరవించాలి, అగౌరవపరచకూడదు. అగౌరవపరిస్తే దాని ఫలితం రెట్టింపు రెట్టింపు వాడు అనిపిస్తాడు. ఆడి దారిని అడిగిపోతుంటే మహర్షిని అగౌరవపరచుకుంటాడు. ఇలాగే అరుణాచలం కొండ మీద ఒక ఆశ్రమం ఉంది, అరుణాచలం కొండ మీద ఒక ఆశ్రమం, అది నాకు గుర్తు రావటం లేదు. విరూపాక్ష గోపం పక్కన ఉంటుంది, ఓం నమశివాయ ఏదో ఉంది, ఓం నమశివాయ, ఓం నమశివాయ ఏదో ఉంది అక్కడ ఉంది, గుహన్ నమశివాయ, ఓం నమశివాయ కాదు, గుహన్ నమశివాయ ఏదో గుడి ఉంది అక్కడ. ఆయన సిద్ధ పురుషుడు, ఆయన సిద్ధ పురుషుడు. ఓసారి ఏం చేశారు, ఎవరినో ఆడవాళ్ళు, ఎవరో ఎవరో ఒక అబ్బాయి గొర్రె చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు. కొండ మీద గొర్రె చచ్చిపోయిందని ఏడుస్తంటే మా యజమాని కొడతాడని చచ్చిపోయింది గొర్రె అంట. అబ్బాయి ఏడిపి ఉందాక గొర్రెని బతికించాడు, ప్రాణం పోషాడు అంతకంటే. ఇది వెళ్ళాడు చెప్పాడు, గొర్రె చచ్చిపోయింది, పలానా స్వాములు వారు బతికించాడు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక అదంతా ఒత్తిడి నువ్వు అలా అంటున్నావు, అది ఏం చేశారంటే బతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా ఉండమన్నారు. అది శవం మీద కట్టి మీద కర్ర మీద కర్రలు కట్టి పెట్టేశారు. ఏమండి స్వామి, స్వామి గుహన్ నమేశ్వర దగ్గరికి వెళ్ళి ఏమండి స్వామి, స్వామి వీడు చచ్చిపోయాడు, ప్రాణం పోయాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయినట్టు అన్నాడు. నిజంగా చచ్చిపోయాడు అంటే మహర్షులతో ఏడా కోణంత ప్రమాదం తీసుకొస్తాం. వాళ్ళు బతికే ఉన్నారు, చచ్చిపోయిన వ్యాసం, చచ్చిపోయినట్టు వ్యాసం వేసి తీసుకొచ్చారండి. ఈ మధ్య కాలం గోవర్ణేశ్వర చౌదరి కాలం వాడు అన్నాడు, మీరే చెబుతున్నారు కదా వాడు చచ్చిపోయాడని, చచ్చిపోయినాడు చచ్చిపోయినట్టు అంటే బతుకున్నట్టు నిజంగా చచ్చిపోయాడు. అది పెద్దల దగ్గర బహు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు, అది క్షపించక్కర్లేదు. వాళ్ళకి మనస్సు గాయం తగిలితే రెట్టింపు కట్టింపు కర్మ అనుభవం వస్తుంది. అది వాడు దారినాడు వెళ్ళిపోతాడంటే కృష్ణుని దర్శనం చేసుకున్న మనిషి మగపిల్లవాడికి గర్భిణీ దర్శనం చేసి ఆడపిల్ల పడుతున్నా మగపిల్ల పడతాడంటే వాడేమన్నాడంటే ఎనప మొక్క పడుతుందన్నాడు. ఆ ఎనప మొక్కనే మొక్కలు మొక్కలు చేసి తాగేసి డబ్బులు ఎక్కువయ్యి తాగేసి ఆమె యాదవులు శుభ్రంగా కొట్టుకు చచ్చారు. ఒకసారి మనకు డబ్బు ఎక్కువ అవడంలో పాడవుతాం, మనకు ఒకసారి సంపదలు ఎక్కువ అవడంలో కూడా పాడవుతాం. ఇచ్చిందంటే సంపదను మనం నిగ్రహించుకుంటే పరాలేదు, మనమే అపకారం చేయి. డబ్బు ఉందనుకోండి మీకు బాగా, ఆ డబ్బును మీరు నిగ్రహించుకుంటుంటే అది మీకు అపకారం చేయదు, దాన్ని నిగ్రహించుకునే పోతున్నారు కూడా చెడ్డ అలవాట్లోకి తీసిపోతుంది. ఒకవేళ మీకు బాగా చదువు వచ్చిననుకోండి, బాగా ధనం ఉందనుకోండి, సమాజంలో మీకు బాగా గౌరవం ఉందనుకోండి, మీకు అర్ధబలం ఉందనుకోండి, అంగబలం ఇంటే ఉండగానే మీ ప్రారంభాన్ని బట్టి వచ్చినాయి. కానీ వాటిని చూసి మీరు ధనం తెచ్చుకుంటే పాడైపోతారు. ఈ ఎక్కడ ఉండిపోతాయి, ఈ భూమి మీద పాడైపోయి ఆ పాడైపోయే స్థితి మటుకు మరణానంతరం వస్తుంది. అంటే నిగ్రహించుకోకపోతే చాలా, మీకు భగవంతుడు ఏదైనా ప్లస్ పాయింట్లు ఇచ్చినా నిగ్రహించుకోకపోతే ప్రమాదంలో పడతాం. మా పాలకుల మీటింగ్ లో చెప్పాం కదా, ముందు దేవుడు తర్వాత క్రమశిక్షణ కాదు. ముందు నిగ్రహం, ముందు క్రమశిక్షణ, తర్వాత దేవుడు. ముందు డిసిప్లిన్, తర్వాత గాడ్. ముందు గాడ్ డిసిప్లిన్ కాదు, ముందు క్రమశిక్షణ, తర్వాత దేవుడు. ముందు దేవుడు, తర్వాత క్రమశిక్షణ కాదు. అంటే భగవంతుని నిరంతరము స్మరించడం వల్ల మనకు వచ్చే ప్రతిపాయింట్ ఏంటంటే పవిత్రులు అవుతారు. కొంతమందికి భగవంతుని సంపద, ఏమి లేని వాళ్ళు మాకేమి లేదు ఏమి లేదు అనుకుంటారు. అలా అనుకోక్కర్లేదు, వాళ్ళకి దిక్కు భగవంతుడే, వాళ్ళకి సంపద కూడా భగవంతుడే. ఎటు సైన్యం చూస్తే కౌరవ సైన్యం చాలా విపరీతంగా ఉంది, పాండవ సైన్యం తక్కువగా ఉంది. కౌరవ సైన్యం సముద్రం ఉన్నట్టు, జనాలు ఎక్కువ ఉన్నారు. పక్కన పెద్ద పెద్ద వాళ్ళు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, మహావీరులు ఉన్నారు. వీడు రథం మధ్యలో పెట్టమన్నాడు అర్జునుడు. వీడు వాళ్ళందరినీ చూశాడు, ఎవరిని ఆ వీరులందరినీ చూశాడు. అది వాడికి సడన్ గా దుఃఖం కలిగింది, వీళ్ళందరినీ మనం చంపటం ఏంటని ఇలా అనుకున్నాడు. నీకు అర్థమవుతుందా? ఒకసారి దుఃఖం బుద్ధికి వచ్చిన దుఃఖం వాడి బుద్ధికి తయారు చేస్తుంది. కొంతమందికి దుఃఖం వస్తే ఆ దుఃఖం మంచిగా మలుచుకుంటారు వాళ్ళు. అర్జునుడికి దుఃఖం రాకపోతే భగవద్గీత లేదు. అర్జునుడికి దుఃఖం రావటం వల్ల భగవద్గీత వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళని చూసి, మృతుల వాళ్ళని చూసి, ఈ చచ్చిపోయిన వాళ్ళని చూసి, ఈ శవాలను చూసే బుద్ధుడికి వైరాగ్యం వచ్చి గౌతమ బుద్ధుడయ్యాడు. అంటే బుద్ధుడి దుఃఖం బుద్ధిని చేసింది. అర్జునుడి దుఃఖం రాకపోతే భగవద్గీత లేదు అసలు. అప్పుడు అంటాడు, ఇది ఒక్క మాట మీరు విడిచిపెట్టుకోండి, వీళ్ళందరినీ చంపటానికి, వీళ్ళందరినీ చంపటం ఎలాగా చంపటం ఎలా అంటాడు. అదే అహంకారం, వీళ్ళందరినీ చంపటం ఎలాగా చంపటం ఎలాగా. అంటే భగవంతుడు చెప్పింది ఏంటండి గీతలో, నీకు నీకు ఈ భగవంతుడు ఒక దేహానికి ఒక పని కేటాయిస్తాడు. నీ దేహానికి ఏ పని అయితే కేటాయించాడో భగవంతుడు, నీకు నీ దేహానికి ఏ పని అయితే కేటాయించాడో పని నిల్లుకు అక్కర్లేదు. నీ చేతిలో ఉన్న పని, నీ దేహానికి కేటాయించిన పని నేను బంధించదు. అంటే మనల్ని అందరినీ యుద్ధం చేయమని కాదు కృష్ణుని చేయ, అర్జునుడు ప్రారంభంలో యుద్ధం చేయవలసి ఉంది. అది నువ్వు అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేయొద్దు, ప్రేమ లేకుండా చేయొద్దు, ప్రేమ చేయొద్దు. ఈ తాతగారిని చంపడం వల్ల ద్రోణాచార్యని ఈయన ఆయన చంపడానికి నువ్వెవడు, ఆయన చంపడానికి నీవాడు, చంపేవాడు వేరే ఉన్నాడు, వాళ్ళు చంపేవాడు వేరే ఉన్నాడు. వాళ్ళని చంపడానికి నువ్వేవాడు, ఆయన చంపగలవా? నువ్వు నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళని కూడా దేహాలు అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు, దేహం నేను అనుకుంటున్నావు. అలాగే తాతగారు కూడా, వాళ్ళు కూడా ఆ భీష్ముడు ఆ దేహం ఆడే అనుకుంటున్నావు. ద్రోణుడు వాళ్ళ దేహం మాత్రం అనుకుంటున్నాడు, ఆయన అనుకున్నాడు. నిమిత్తం మాత్రం బాబా సర్వే సాక్ష్యం. పని చేసేవాడు ఈశ్వరుడు, పని చేసేవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం నీ సంకల్పాన్ని బట్టి, నా సంకల్పాన్ని బట్టి సృష్టి నడవటంలో ఈశ్వర సంకల్పాన్ని బట్టి నడుస్తుంది. ఆ ఈశ్వరుడు నీకు అంతర్యామిగా ఉన్నాడు, అయితే నీకు శరణాగతి లేదు. అయితే నీకు శరణాగతి లేదు, నీకు అంతర్యాముగా ఉన్నాడు ఈశ్వరుడే. వా ఈశ్వరుడు సత్య సంకల్పుడు. మనకి సంకల్పాలు వస్తాయి, కానీ మన సంకల్పాలు నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. ఈశ్వరుడు సత్య సంకల్పుడు, ఈశ్వరుడు సంకల్పం వస్తే నెరవేరిపోతుంది. నీకు అర్థమవుతుందా? వాడు ఈశ్వరుడు అవడం సత్య సంకల్పుడు, వాడి సంకల్పం ప్రకారం ఈ భీష్ముడు చనిపోతాడు, ద్రోణాచార్యుడు చనిపోతాడు. ఉడికే నీ ఈశ్వరుడు నీ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఆయన చంపడానికి, నిమిత్త మాత్రం ఉడికే నువ్వు బొమ్మ నిమిత్త మాత్రంగా అక్కడ నిలబడి పని చేసేది ఈశ్వరుడు. ఒక్కడే చేసేవాడు ఇంతమంది లేరు, వాడే పని చేసేది వాడు. ఉడికి నిమిత్త మాత్రం బాబా సభ్య చాచం, నువ్వు ఉడికే అలా నిలబడి ఉండు. వీళ్ళందరూ మామూలుగా చనిపోతారు, ఆ టైం వచ్చినప్పుడు కానీ చనిపోతారు అంతే. నువ్వు చంపడానికి నువ్వు ఎవడో వాళ్ళు చచ్చిపోవడానికి రాళ్ళు ఎవరు, వాళ్ళు టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ రోగాలన్నీ ఉడికే వంపులు, రోగాలన్నీ వంపులు. ఈ మధ్య జిన్నూరులో బ్రాహ్మణ అబ్బాయి కష్టపడి చదువుకున్నాడు, ఇప్పుడు ప్రయత్నం చేయగా సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది. ఆయనకి ఎక్కడో కరీంనగర్లో జిల్లాలో ఉద్యోగం వచ్చింది, ఆడు సంతోషిస్తున్నారు, తల్లిదండ్రులు చదువుతున్నారు. అక్కడ ఎక్కడో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 24 గంటల తలకు దెబ్బ తగిలి చచ్చిపోయాడు. అంటే ఏంటి, వడ్డించిన విస్తృతం జారిపోయింది. ఆ వ్యాధ ప్రారంభం అటువంటిది. ఎల్కేజీ కానించి ఏదో చదివాడు, ఉద్యోగం రావడం కష్టమైన చివరికి ఉద్యోగం వచ్చింది. ఇంకా పెళ్లి అవ్వలేదు ఆడికి, ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, పెళ్లి లేదు, పేరెంట్ అనేది చచ్చిపోయాడు. అంటే ఏంటి, ఆడ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ పని పూర్తి అయిపోయింది. అంటే వంట అయిపోయింది, మజ్జిగ చేయటం అయిపోయింది, వంట అయిపోయింది, వడ్డం అయిపోయింది, ఆ వడ్డించిన వస్తువులు జారిపోయింది. కష్టపడి చదువుకున్నాడు, ఉద్యోగం కూడా వచ్చింది, ఏదో చేసుకుంటున్నాడు, ప్రాణం పోయింది. ఆ ప్రాణం ఎలా పోతుంది? ఇప్పుడు ఉప పాండవులు ఉన్నారు, ఉప పాండవులు ద్రౌపది కుమారులు. ఉప పాండవులు వాళ్ళు భారత యుద్ధంలో ఎక్కడ చచ్చిపోలేదు వాళ్ళు. తర్వాత భారత యుద్ధం అయిపోతా ఉంటే నిద్రపోతుంటే అశ్వద్ధం వచ్చి ఆ 5ని చంపేశాడు. 5కి పెళ్లి పేరంట లేదు, బ్రహ్మచారులు వాళ్ళు. అశ్వద్ధం వచ్చి రాత్రి చంపేశాడు వాళ్ళు భారత యుద్ధం అయిపోయిన తర్వాత. ఎందుకని వాళ్ళ కోర్సు అయిపోయింది. ఆ దేహాలతో వాళ్ళు చేయవలసిన పనులు ఇంకేమీ లేవు. అంటే నిమిత్త మాత్రం బాబా సరే సాక్ష్యం. ఇక నువ్వు అలా నిలబడి ఉండు, ఎవడెప్పుడు చనిపోవాలి అప్పుడు చనిపోతాడు. భీష్ముడు చంపడం నువ్వేవాడు, ఆడ ప్రారంభమే ఆయన ప్రాణం తీసేస్తుంది. నీ హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఒక ఈశ్వరుడు. ఇప్పుడు నువ్వు కష్టపడి చదువుకుని వాళ్ళు ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగా కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఇంటికడ కష్టపడి చదువుకుంటారు, ట్యూషన్ చెప్పించుకుంటారు, నీకు అర్థం వాళ్ళకి తెలియకపోతే స్నేహితులు ఇంటికి వెళ్ళి డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాగే ధనం సంపాదించే వాళ్ళు కూడా 4 రకాలుగా చాలా కష్టపడి సంపాదించుకుంటారు. అది గీతలు ఏం చెప్పారంటే, భగవంతుడు నీ హృదయంలో ఈశ్వరుడు ఒక అంతర్యామి ఒకడున్నాడు, పరమాత్మ ఒకడున్నాడు, ఈశ్వరుడు ఒకడున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సిన వాడు ఎక్కడో నీకు దూరంగానే లేడు, అంతర్యామిగా ఉన్నాడు. వాడిని తెలుసుకోవడానికి నీ జన్మ యొక్క సాఫల్యం చేయటంటే వాడిని తెలుసుకోవడానికి, తెలుసుకుంటేనే నీ జన్మ సాఫల్యం అవుతుంది, నువ్వు వచ్చిన పని పూర్తవుతుంది. నువ్వు ఎన్ని విధములా ప్రయత్నం చేసి, నీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉపయోగించుకుని అన్ని విధములా ప్రయత్నం చేసి నీ లోపల ఈశ్వరుడికి శరణాగతి చేసి వాడిని తెలుసుకోయా అర్జున అంటాడు. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు చూడండి, ఆ నగ్గటానికి ఎన్ని రకాల ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా చేస్తారు. అలాగే ఈశ్వరుడు నీకు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. అంటే నీ ఇంద్రియాలకు అందటం లేదు, నీ మనసుకు ఒక ఆబ్జెక్ట్ కాదు, నీ ఇంద్రియాలకు ఆబ్జెక్ట్ కాదు. అంచేత నీ ఇంద్రియాలకు ఒక విషయం కావాలి నువ్వు తెలుసుకోవడానికి. ఆత్మ చూచేదే కానీ చూడబడేది కాదు. ఆత్మ చూచేదే కానీ చూడబడని వస్తువుని ఎలా చూస్తావు? నీ కళ్ళకు కనిపించడం లేదని లేదనుకోకు, అది చూడబడేది కాదు, చూచేవాడే. ఆత్మ ఆత్మ అనేది చూచేవాడు చూడబడేది కాదు. ఉన్న నేను ఒకటి, ఉన్నది ఒకటంటే ఒక్కటే. మనలో కూడా రెండు నేను లేవు, ఒక్కనేనే ఉంది. రెండు నేను లేవు, ఒక్కనేనే. ఆ రెండు నేను ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నిజమైన నేను ఒకటి ఉంది మనలో, అది లేదనుకుంటున్నాం. ఈ అహంకారమే నిజమైన నేను అనుకుంటున్నాం. నిజమైన నేను ఉంది కానీ అది లేదనుకుంటున్నాం. మన మనస్సు ఉంది కదా, అహంకారం ఉంది కదా. ఈ అహంకారాన్ని నేను అనుకుంటున్నాం, ఈ అహంకారాన్ని నేను అనుకుంటున్నాను. నిజమైన నేను తెలియటం లేదు. నిజమైన నేను మన హృదయంలో నిజమైన నేను తెలియటం లేదు కాబట్టి ఈ మనస్సు నేను అనుకుంటున్నాం. నీకు అర్థం వచ్చింది? అక్కడి నుంచి విషాదం ప్రారంభం. ఇదే నేను అనుకోవటం వల్ల తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి అన్ని విషయం మానేశాం. ఇప్పుడు మనం నేను నేను అనుకుంటున్నాను, ఇది నిజమైన నేను కాదు, కానీ ఇదే నిజం అనుకోవటం వల్ల నిజమైన నేను తెలుసుకోవడానికి ప్రయత్నం మానేశాం. మన ఇదే నిజం అనుకోవటం వల్ల నిన్ను ఆడించేవాడిని కాదని ఒక్క పని చేయగలవా? నిన్ను శరీరాన్ని ఈ పంచభూతాలని ఆడించేవాడిని, ఈ పంచభూతాలు ఆడిస్తున్నాడు, పంచభూతాలను ఆడించేవాడే నిన్ను కూడా ఆడిస్తున్నాడు. నిన్ను ఆడించేవాడిని పొమ్మని, నిన్ను ఆడించేవాడిని కాదని నువ్వు ఒక్క పని చేయగలవా? ఒక పని చేయగలవా నువ్వు స్వతంత్రుడువా చేయటానికి? పని చేసేవాడు ఒక్కడే, పని చేసేవాడు ఒక్కడే, అలా అంతటా ఉన్నాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటా వ్యాపించే ఉన్నాడు. విశ్వం అంతా, సృష్టి అంతా నీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అంచేత నేను కష్టపడను, నేను కష్టపడిని వాడుకున్నా నీ ద్వారా జరగవలసిన పని ఆయన చేయించాలనుకుంటే పాటుపడేవాడు ఆయన కాబట్టి నేను చేతులు ఆడించే టైంకి పని చేయించేస్తాడు. నేను పని చేయను పని చేయనని భీష్మించి కూర్చున్నా ఈశ్వరుడు నీ చేత ఆ పని చేయించేస్తాడు. ఉరికి నువ్వు చేతులు ఆడిస్తున్నావు, పని చేసేవాడు ఆయన. ఆయన్ని కాదని నువ్వు ఒక్క పని చేయగలవా? ఆయన కాదని ఇంకోటి కౌరవుల్ని ఈ టైంకే చంపేసి ఉన్నాడు ఈశ్వరుడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడు ఇలా చెప్పాడని రమణ మహర్షి గారు ఇక్కడ చెప్తున్నారు. కౌరవుల్ని ఈ పాటికే ఈశ్వరుడు ఆయనే. మరి ఇది ఒక మాయ, ఇదంతా ఈశ్వరుడు చేస్తున్నాడు. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని మళ్ళీ ఈశ్వరుడు ఏది కృష్ణుడు ఏంటి అది పెద్ద మాయ. మాటల్లో మాయ పెట్టేస్తున్నాడు. మరి హృదయంలోని ఈశ్వరుడు ఆయనే. కృష్ణుడు ఏమంటున్నాడంటే హృదయంలో ఈశ్వరుడు ఒకడున్నాడు, ఆయన శరణ వేడుకోమంటున్నాడు. ఆ ఈశ్వరుడు ఈయనే. మళ్ళీ మనం ఏమనుకుంటాం? మన మా ఎంత తొందరకు వచ్చి ఆవరించేస్తుందంటే మన వాళ్ళేమో వీడి వేరేమో అనుకుంటాం. లోపల ఈశ్వరుడేమో వాడేమో వీడి వేరే ఎవరు ఈ కృష్ణుడు వేరేమో అని అనుకుంటాం మనం. ఆయనే నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడని చెప్తున్నాడంటే ఆ ఈశ్వరుడు రూపంలో ఉన్నాడు కూడా ఈయనే. కౌరవుని చంపడానికి నువ్వేం పాటుపడి అక్కర్లేదు, చేతులు ఆడిస్తే సరిపోతుంది. వాళ్ళు నీ అంతర్యాముగా నీ ఈశ్వరుడే ఇప్పటికే ఆయన చంపి పోగుడు పెట్టు ఉంచాడు. నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతుంది, పని ఈశ్వరుడు. ఈ గౌరవం నీకు పని ఎవరిది? ఈశ్వరుడిది. పని గౌరవం నీది, పని ఈశ్వరుడిది, గౌరవం నీది. అంటే ఇక్కడ భగవాన్ ఇంకో రహస్యం చెప్తున్నారు. మీరు ఈ పని చెయ్యాలని అనుకుంటే చేయగలం, అవి చెయ్యాలని మనకు సంకల్పం రాకపోతే జరగదని అనుకుంటాం. మీకు అర్థమవుతుందా? జరగదు. నీకు సంకల్పం ఉన్నా, సంకల్పం లేకపోయినా, నీకు ఆలోచన వచ్చినా, నీకు ఆలోచన రాకపోయినా, నీకు అర్థమవుతుందా? అది ఈశ్వరు. నీ ఆలోచనతో సంబంధం లేకుండా, నీ తెలివితేటలతో సంబంధం లేకుండా, ఏ టైంకి నీకు దేహం ద్వారా పని అయిపోవాలో అదంతా ఈశ్వరుడు చక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. యాక్టర్ ఆయన అక్కడే పని చేసేవాడు ఆయన అక్కడ మాత్రమే. ఆయనకి నువ్వు జ్ఞాపకం పెట్టి అక్కర్లేదు, రిమైండర్ అక్కర్లేదు. నీ సంకల్పంతో పని లేకుండా పని అయిపోతుంది. ఇప్పుడు జ్ఞానికి సంకల్పం లేదు, అయితే జ్ఞాని దేహం ద్వారా జరగవలసింది జరిగిపోతుంది. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని జ్ఞానం అనుకోడు, కానీ ఆయన ద్వారా జరగవలసిన పని జరిగిపోతుంది. ఏం చేద్దాం? ఈశ్వరుడు చేతిన పని ముట్టు. జ్ఞాని కూడా భక్తుడే అన్నాడు గీతలో. జ్ఞాని కూడా భక్తుడే. అంటే ఏం చేద్దంటే, మనకి ఇప్పుడు నువ్వు బాధ కలిగినప్పుడు భగవంతుని స్మరించుకుంటాం, దుఃఖంలో ఉన్నప్పుడు స్మరించుకుంటాం, శరీరానికి రోగం వచ్చినప్పుడు భగవంతుని స్మరించుకుంటాం, ఇంట్లో పైసలు లేనప్పుడు భగవంతుని స్మరి, ఏదో ఉంపు ఉండాలి, ఏదో ఏదో అవసరం వచ్చినప్పుడు. కానీ మనం భగవంతుని జ్ఞానం ఎలా కాదు, బయట అవసరాలతో సంబంధం లేకుండా, అంటే అది నిమిత్తం లోకం గొడవలతో సంబంధం లేకుండా, ఉంది లేదనే సమస్యలతో సంబంధంగా నిరంతరం ఈశ్వరుని అంటిపెట్టుకుంటాడు. ఈశ్వరుడి కంటే వేరుగా ఉండడం వాడు జ్ఞానం. మనకి ఏదైనా అవసరం వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడు. మనకి దేవుడి జ్ఞాపకం రావాలంటే ఏదైనా పని పడాలి. అయితే మీరు ఒకటి మర్చిపోకండి, ఆయన అక్కడ మాత్రమే యాక్టరు, అది అక్కడ మాత్రమే యాక్టరు. మీ సంకల్పం జరగవచ్చు, జరగకపోవచ్చు. మీ సంకల్పం జరగవచ్చు మీ ద్వారా, మీ శరీరం ద్వారా జరిగే పని మీ సంకల్పంతో నిమిత్తం లేకుండా జరిగిపోతుంది. అంచేది ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, భగవంతుడు సంకల్పం ప్రకారం మీరు సృష్టిలోకి యాక్ట్ చేయడానికి వచ్చారు, అంతకంటే మీకు ఇంకో పని లేదు. భగవంతుడి సంకల్పం ప్రకారం అంటుంది, భూమి మీద యాక్ట్ చేసి చచ్చిపోతాం, యాక్ట్ చేయడానికి వచ్చామట మనం. భగవంతుడి ఎంత అద్భుతమైన టీచింగ్ వచ్చేవాడండి, భగవంతుడి యొక్క సంకల్పం ప్రకారం యాక్ట్ చేయడానికి ఈ భూమి మీద వచ్చాం. ఈ దేహం యాక్ట్ అయిపోయిన తర్వాత దేహంలో ప్రాణం, దేహంలో ప్రాణం, దేహానికి ప్రాణం పోతుంది. అది ఆగమంటా ఈ దేహం, ఈ దేహం యొక్క యాక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ దేహం ప్రాణం విడిపోతుంది. ప్రాణం ఎవడైతే పోషాడో వాడు బయటకు తీసేస్తాడు. అయితే భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం వచ్చాం. మన సంకల్పాన్ని, భగవంతుని సంకల్పానికి నెరవేర్చడానికి అంతా అయింది. ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము. ఇంకో రెండు మాటలు రాసుకోండి. మీరు అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఈ రెండు రాసుకోండి. అనుకునేది మన సంకల్పం, ఎవరు జీవుడు సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఒకవేళ అనుకోవటం మానేస్తాం అనుకో, అనుకోకపోయినా జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకుంటాం అనుకో, అనుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఒక రెండు నిమిషాలు అరుణాచల సేవ చేయండి. సాంగ్ వారు ఓం 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 వాసుదేవ స్వామి వారు 120 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు. 120 సంవత్సరాలు ద్వారక్కి 3 గంటల ప్రయాణం పోరుబందరు, పోరుబందరు నుంచి 3 గంటల ప్రయాణం ప్రభాస, ప్రభాస తీర్థం అంటారు. అక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు స్వామివారు. ఆయన అలాగా మా దగ్గర ఆయన ఇలా పడి ఆయన ఇలా పడుకునే కాలు అలా అలా ఇటు ఊపుతున్నాడు, ఒక కాలు అటు ఇటు ఊపుతున్నాడు. వేళ్ళు ఉరికి అలా అలా ఊపుతున్నాడు, కాలు అటు ఇటు కదులుతాడంటే ఒక బోయవాడు. ఒక బోయవాడు అది లేడు లేడు తలకాయ అటు ఇటు కదిపిస్తుంది అనుకున్నాడు ఒక బోయవాడు. ఒక బాణం ఆ లేడీని చంపడం కోసం బాణం విడిచిపెట్టాడు. ఎవడు కృష్ణుడు ఆ పాదం మీదకి ఏదో కదిపిస్తున్నాడు, ఏదో కదిపి ఇలా పడుకున్నాడు. అది ఇచ్చి కాలుకి తగిలింది, కాలుకి తగితే దాని నిమిత్తంగా అది ఒంపి పెట్టుకుని శరీరం విడిచిపెట్టాడు స్వాముల వారు. వాడు జింకను పట్టుకుందామని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చేవాడికి పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పుడు భగవంతుడు వాడు అది బాణం పెట్టి జింకను కొట్టాడు, భగవంతుని కొట్టాడు. చూస్తే స్వామి వరకు ఉన్నారు. నన్ను క్షమించరాని పొరపాటు చేశాను, ఎవరో కూడా క్షమించలేని పొరపాటు నేను చేశాను. లేడి తలక నీ పాదాలు చూసి లేడి తలక అనుకున్నాను. అంటే ఆ రకంగా పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు. ఆ శరీరాన్ని అది కల్పించుకున్న శరీరం. అదేంటది కల్పించుకున్న శరీరం? మన శరీరాలు లాంటి శరీరం కాదు, స్పిరిచువల్ బాడీస్. ఆ శరీరం కూడా ఆనందమే. మనకి ఆత్మానందం అంటాం, ఆ శరీరం కూడా ఆనందం. అది ఎంతో తోకం ఉన్న శరీరం, అది మన శరీరాలు లాంటివి కాదు. ఎంతో తోకం ఉన్న శరీరం. కృష్ణుడు ఎవరినైనా చంపాలనుకుంటాడనుకోండి, గద అక్కర్లేదు, చక్రం అక్కర్లేదు, శంఖం అక్కర్లేదు, పద్మం అక్కర్లేదు, ముట్టుకుంటే చచ్చిపోతాడు. ఏం చేయాలంటే ముట్టు మనకేం ముట్టుకున్నాడు కదా చచ్చిపోయాడంటే అనుకుంటాం. ఆ ఎలా ఆడి ఎవరినైతే ముట్టుకున్నాడో సంపాలని సంకల్పించి ఒక ఏనుగులు వచ్చి ఒకసారి ఆడి మీద పడినట్టు అయిపోతుంది, చచ్చిపోతాడు. అతి బలవాన్. ఇప్పుడు ఏంటి ముట్టుకుని కంసుని, ఆ కంసుడితో యుద్ధం చేరే దొరికిరా అన్నాడు. సింహాచలం నుంచి పడిపోయి భయం వల్ల చచ్చిపోయాడు. అంతకుముందు ఏనుగుని పంపాడు, ఇంకెవరినా పెద్ద పెద్ద మహావీరుని పంపాడు. పెద్ద పెద్ద అంటే కంసుడి దగ్గరికి వచ్చేవాడు కానీ చంపేద్దామని కంసుడు పెద్ద పెద్ద మహావీరుని పంపాడు. పెద్ద పెద్ద ఏనుగుని పంపాడు. అతి బలవాన్. గోవర్ధన పర్వతాన్ని పెద్ద గోవర్ధన పర్వతం అంటే మన అరుణాచలం కొండ మీద ఇంకా 5-6 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ ఇలా బొటన వేడి మీద వారం రోజులు పట్టుకుని ఉంచుని ఇలా ఆ శక్తిని మనం ఊహించలేం కాబట్టి అబద్ధాలు అనుకుంటాం. ఆ శక్తిని మనం ఊహించలేం. జ్ఞానం వేరు, శక్తి వేరు. అంత అవతార పురుషుడికి అంత జ్ఞానం ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. ఒక మహావీరుని పంపాడు కంసుడు. ఇంకా ఆడి దగ్గరికి వస్తా అంటే ఈయన చంపే, నా దగ్గర రాకుండానే చంపే అంటే ఆడికి భయం ఉంది లోపల మన దగ్గరికి వస్తే చంపేస్తాడు. ఆ మహావీరుడు ఈ దగ్గరికి వచ్చాడు నాతో యుద్ధం చేయమన్నాడు. ఆడు ఇలా కండలు తీలిపోయి ఉన్నాడు. కృష్ణుడు అంటే నేను పిల్లవాడిరా, నువ్వు పెద్దవాడు, నాతో నీ యుద్ధం ఏంటి, ఏ చిన్నపిల్లలతో నీ యుద్ధం ఏంటి అంటాడు. నువ్వు చాలా పెద్దవాడు బలవంతుడు, నేనేది పిల్లకాయను, నాతో నీకు పిల్లలు పిల్లలతో పెద్దవాళ్ళకి యుద్ధం ఏంట్రా అంటాడు. నువ్వు పిల్లోడు ఏంట్రా, ఎవడో నా అమ్మాయి అనుకోవాలి, నువ్వు పిల్లోడు అని మేము పంపించిన రాక్షసుని అందరిని చంపించాను, నువ్వు పిల్లోడు ఏంట్రా, నువ్వు పిల్లోడని నువ్వు చెబుతున్నా అంటే ఎవడో అమాయకుడు అనుకోవాలి పిల్లోడని నేను అనుకోవటాను అన్నాడు. నువ్వు పిల్లోడు ఏంటి, చంపేశావు పెద్ద పెద్ద వాళ్ళని చంపేశావు నువ్వు, నేను పిల్లోడు నేను పిల్లోడు నా జోడు నీకెంతకంటానంటే నేను పిల్లవాడిని నాతో నీకు యుద్ధం ఏంటో నువ్వు పెద్దవాడు పెద్దవాడు అంటున్నాడు కౌన్సిల్ పంపడం. నేను పిల్లకాయను, 8 సంవత్సరాల పిల్లోని, 8 సంవత్సరాల పిల్లలతో నీకు యుద్ధం ఏంటరా, నువ్వు తెగబరిచిపోయి ఉన్నావు అంటే మరి ఇంత పిల్లవాడు అంటున్నా, రాక్షసుని చంపేశావురా బాబు నువ్వు, రాక్షసుని పెద్ద పెద్ద నాకంటే బలవాడు చంపేశావు, వచ్చి కలపడ్డాడు. ఎవడు అది కలపడ్డాడు, అది పొగలు పెంచడానికి అది ముట్టుకునేప్పుడు వీటి పడిపోతాడు. ఎవరు పడగొట్టేశాను పడగొట్టి అంటే అది గర్రం పెంచుతాను, పడగొట్టేశాను పడగొట్టేశాను మళ్ళీ ఆయనకి గంతులేస్తా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు లెగిశాడు, కృష్ణుడు లెగిసి ఆ తలకెలా పట్టుకుని పీకి నొక్కేసి చంపేస్తాడు. అతి బలవాన్ అలా అయితే కౌన్సిల్తో యుద్ధం చేయడం ఇక్కడికి ఇలా అన్నాడు, కింద పడిపోయి చచ్చిపోయాడు అయిపోయి. అరుణాచలం కంటే 5 రెట్లు ఉంటుంది కృష్ణుడు పైకెత్తినటువంటి గోవర్ధనకి, గిరిధారు అంతే. కొంతమంది పేర్లు కూడా అలా పెట్టుకుంటారు గిరిధర్రను. అలా వారం రోజులు చిటికి మీద ఏడుచాడు పట్టుకుని నిలబడ్డాడు. ఇది తెల్లారుదాన 4:30 ఇస్తారనుకో ఈ గోపికులు కదా వేపలు, ఈ బృందావనం వెళ్ళకముందు వేపలు ఉండేవాడు. అది అది ఎవరు గోపులు, వాళ్ళందరూ స్త్రీలందరూ 4 ఇంటిలో ఇస్తే 3 ఇంటికి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయి అన్నపోసి తినొచ్చేసి చూడ. అది లేచేటప్పుడు కొండలన్నీ ఖాళీ, ఏంటి కొండలు ఖాళీ అయిపోతే ఎవడు తినేస్తాడు, ఎన్నపోయి ఎవడు పోయి ఎవడు తినేస్తాడు, ఎవడు తినేస్తాడు అంటే చివరికి వీడు తినేస్తాడని తెలుసు. అది సరే యశోద్ దగ్గరికి వచ్చి చెప్తారు, ఏంటంటే వీడు మీ పిల్లలు వచ్చి మా ఎన్నపోసి తినేస్తాడు, మా ఇంట్లో పాలన్నీ తాగేస్తున్నాడు, చాలా గొడవ గొడవ కింద వస్తున్నాడు, పాలు తాగేస్తున్నాడు, నేను జాగ్రత్త పెట్టుకున్న పాలు తాగేస్తున్నాడు, ఎనపోతున్నాడంటే మరి మీరేమీ లేదు దొంగతనాలు చేస్తున్నాడు ఇది అంటున్నారు, మా అబ్బాయి మా ఇంటికి ఎలా ఉంటున్నాడు అన్నారు. అది తెల్లారుదాన 3 ఇంటికి మా ఇంటికాడ ఉంటున్నాడు, మీ ఇంటికి పోయి మా ఇంటికాడ ఉన్న అబ్బాయి మీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తాడంటే ఈ పట్టు పని చేయండి అండ్ మీరు తెల్లారుదామన్నాడు 3 ఇంటికి వస్తాడంటే 2 ఇంటికి లేచి పట్టుకు తేమంటాడు, ఆయన పట్టుకోండి అంటాడు. ఇదేం చేస్తాడు అందరి ఇంటికి తల వేషం వేసుకుని మళ్ళీ దొంగతనం చేస్తాడు, అందరూ పట్టుకుంటారు. మీకు అర్థమవుతుంది, ఇది ఇంటికాడ ఉంటాడు. వాళ్ళు పట్టుకుని యశోద్ దగ్గర తీసుకొచ్చేప్పుడు వాళ్ళందరూ మాయమైపోతారు. అప్పుడు యశోద్ అంటుంది, మీరు పట్టుకున్న కృష్ణుడు అంటే ఒకే టైంలో లోకంలో ఎంతమంది జీవకోటి ఉందో అన్ని శరీరాలు ధరించగలరు. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఎన్ని శరీరాలు ఉన్నాయి, ఇక్కడ శరీరాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనందరం ఇప్పుడు చచ్చిపోతాం అనుకోండి, ఉడక ఇన్ని శరీరాలు ధరించాలి కనపడగండి, నలుపుకి నలుపు, ఎరుపుకి ఎరుపు, ఎరుపు ఆడు ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఒక శరీరానికి పోలి ఇంకో శరీరం లేదు, ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాలను ధరించాలనే కనపడతాడు. బలవాన్, అతి బలవాన్. మరి ఇంతకీ ఒక్క మాట చెప్పడం కోసం ఇంత చెబుతున్నారు మీరు. వాడు బోయవాడు వచ్చి ఏడుస్తాడు, ఏం నేను ఇది మామూలు లేడనుకున్నాను, లేడు తలకే అనుకున్నాను, పరమాత్మ అనుకుంటాను, కృష్ణ నేను అపరాధం చేశాను, నన్ను ఎవడంతో క్షమించడం అంటాడు. ప్రాణం విడిచిపెట్టాడు, ఇప్పుడు కృష్ణ దగ్గరికి రమ్మంటాడు. నువ్వు కంగారు పడతానంటారా, నువ్వు చేసావని ఆ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చావు. వాడు కృష్ణుడు, నేను ఈ రకంగా శరీరాన్ని విడిచిపెట్టాలనుకున్నాను, ఈ రకంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకున్నాను, అంటే నా సంకల్పాన్ని నా సంకల్పాన్ని ఎవరు నెరవేర్చారు? సంకల్పం నాది, నెరవేర్చి ఎవరు నెరవేర్చారు? నువ్వు నెరవేర్చే, నీ మీద నాకు కోపం ఏముంటుంది? వండర్ఫుల్ టీచింగ్. ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ సబ్జెక్ట్ రహస్యం అంతా ఇక్కడ. ఇప్పుడు ఈ రకంగా శరీరం విడిచిపెట్టాలనుకున్నారు, వేలాది యుద్ధాలు లక్షలాది యుద్ధాలు చేసిన వాడికి ఎక్కడ బాణం దెబ్బకి చచ్చిపోవడం ఏంటండి? అంటే ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి. ఆ బోయవాడిని పిలిచి అన్నాడు, నువ్వు కంగారు పడతానంటావా, నువ్వు నన్ను చంపడం ఏంటి? ఈ రకంగా నా శరీరాన్ని ఈ అవతారం చాలించాలనుకున్నాను, అవతారం ఈ రూపంలో చాలించడం అంటే నువ్వు చంపడం, నీ నా సంకల్పాన్ని నువ్వు నెరవేర్చావు. అంటే నీ నా సంకల్పాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీ మీద నాకు కోపం ఎందుకు? నీ మీద నాకు కోపం లేదు, నువ్వు ధన్యుడు అవుతావు, నీకు కూడా మోక్షం ఇస్తాడు. నా సంకల్పాన్ని నెరవేర్చావు కాబట్టి నీకు కూడా మోక్షం ఇస్తాడు. వాడు దేవుడు, వాడు నీకు దేవుడు, నాకు దేవుడు, పంచభూతాలకు దేవుడు, దేవతలకు దేవుడు, అంతే దాని పేరు దేవదేవుడు. ఈ ఒక్క మాట నేను అర్థం చేసుకో, నీ మీద నాకు కోపేంటి? నేను అవతారం చాలించాలనుకున్నాను, అవతారం ఈ రూపంలో చాలించాలనుకున్నాను, అయితే నా సంకల్పాన్ని ఎవరు నెరవేర్చారు? నువ్వు నెరవేర్చావు. అంటే నీ మీద నాకు కోపం ఎందుకు? నీ మీద నాకు ఆగ్రహం ఎందుకు? కోపం లేదు, నీకు కూడా నా స్వరూపాన్ని ఇస్తానంటే నా స్వరూపాన్ని నీకు కూడా ప్రసాదిస్తాను. ఎంచేది నీది కాదు ఆ సంకల్పం, ఆ సంకల్పం నాదే, ఆ సంకల్పం నాదే. నువ్వు విడిచిపెట్టిన బాణాన్ని నేను నీకు విడిచిపెట్టాలనే తలంపు, నీకు నా కాలు లేడిలా కనిపించబు చేసిన వాడిని నేను, నీ విడిచిపెట్టిన చేతులు నేను, ఆ బాణాన్ని నేను. ఇంకా నువ్వే ఇప్పుడు నీ సంకల్పం, నా సంకల్పాన్ని నువ్వు నెరవేర్చావు. నా సంకల్పం నాకు ఇష్టమైన పని నువ్వు నెరవేర్చినప్పుడు నీ మీద నాకు కోపం ఏంటి? నిన్ను చెప్పించడం ఏంటి? చెప్పించలేదు సరికదా, తన స్వరూపాన్ని ఇచ్చాడు. నాకు ఇష్టమైన పని నువ్వు చేసినప్పుడు నీ మీద నాకు కోపం ఎందుకు వస్తుంది? ఈ ఒక్క వాక్యం కోసం ఎంత చెప్పాను. అంటే మీరు బ్రాహ్మిస్తే ముగిస్తున్న టైం అవుతుంది, అప్పుడే ప్రారంభించే మనం 2 గంటలు అవుతాం. మా గురువు గారు చెప్పారు, తాడిమల్లి జగన్నాథ స్వామి గారికి గంటకు ముగించేయని ప్రవచనం. గంట కంటే ఎక్కడ చెప్పొద్దు అన్నవారు. నువ్వు భగవంతుని స్మరించగా స్మరించి తరించు, నువ్వు స్మరిస్తే తరిస్తావు, నువ్వు స్మరిస్తే తరిస్తావు. అంటే తరిస్తే, నువ్వు స్మరిస్తే ఎలా తరిస్తావంటే ఇక్కడ ఏం చెబుతున్నాయంటే, నీకు లోపల నువ్వు లోపల కృష్ణుడు లోపల ఉన్నాడు, వాడిని తెలుసుకోవడానికి ఏదో నీలోనే ఆటంకాలు ఉన్నాయి. వాడు ఉన్నాడు, వాడి శక్తి వ్యక్తం అవడానికి ప్రయత్నం చేస్తాంటే నీ లోపల ఏదో ఆటంకాలు ఉన్నాయి. అంటే ఏ వాసంలో, కర్మ వాసంలో ఏదో క్షోభో అహంకారమో మరొకటో మరొకటో ఏదో అడ్డొస్తాం, నీ లోపల అడ్డొస్తాం. నీ మనస్సే నీకు అడ్డొస్తాం, నీ మనస్సే నీకు అడ్డొస్తాం. లోపల నారాయణుడు ఉన్నాడు, అది నీకు అనుభవంలోకి రావటానికి, లోపలన్న మోక్షం నీకు అనుభవంలో రావటానికి నీ సంస్కారాలు నీ బలహీనత అడ్డొస్తున్నాయి, నీ ఇంద్రియ వాసనలు నీకు అడ్డొస్తున్నాయి. ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఇంద్రియాల విషయాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాయి, అవి అడ్డొస్తున్నాయి నీకు. విశ్వరూప సందర్శనం చూపించినప్పుడు 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనం చూసినప్పుడు, విశ్వరూప సందర్శనం చూపించినప్పుడు ఈ భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు అందని అనుకుంటున్నాను. నిప్పులు చూసి ఆకర్షించబడి మెడతలు వచ్చి నిప్పులో పడి ఎలా కాలిపోతాయో ఈ మహావీరులందరూ నీ నోటిలో వచ్చి పడిపోతున్నారు కృష్ణ. వసుదేవ మెడతలు అగ్ని నిప్పు చూసి ఆ నిప్పు చేత ఆకర్షించబడి నిప్పునే పడితే అది కాలిపోతామని తెలియక మెడతలకి ఆ నిప్పును చూసి ఆకర్షించబడి మెడతలు వచ్చి నిప్పులో పడిపోయి ఎలా కాలిపోయి బూడిదైపోతున్నాయో ఈ మహావీరులందరూ, ఎవరు భీష్ముడు, ద్రోణుడు, ఇంకొకడు, మరొక పెద్ద పెద్ద వీరులందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెడతలు వచ్చి నిప్పులో పడి కాలిపోయి బూడిదైపోయినట్టు ఈ మహావీరులందరూ కూడా నోట్లోకి వచ్చి మాయమైపోతున్నారు, మాడిపోతున్నారు కృష్ణ అని 11వ అధ్యాయంలో చెప్పాడు. అది విశ్వరూపం చూపిస్తాడు చెప్పాడు. ఈ మేనిఫెస్టేషన్ అంతా కూడా ఇందులో ఈ కొండలు, నదులు, పర్వతాలు, మొత్తం సృష్టి అంతా కూడా, జీవకోటి అంతా కూడా ఇదంతా ధరించింది నేనే అంటాడు గీతలు అర్జునుడు. అంటాడు నీకు అర్థమవుతుంది, ఇదంతా నేను సృష్టిగా వ్యక్తమైంది ఆయన అనుభవం. ఇది మేనిఫెస్టెడ్ వరల్డ్, ఇదంతా ఏంటి మేనిఫెస్ట్, అదే నేనే ఇలా కనిపిస్తున్నాను అని చెప్పాడు. మనం ఏమనుకుంటాం? శుద్ధ అబద్ధం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? శుద్ధ అబద్ధం అనుకుంటాం. కారణం ఏం చెప్పమంటారు? మనలో ఉన్న పాపం. మళ్ళీ నాకి మీరు ఎక్కడ మోసుకోలక్కడు. భగవద్గీతలో కృష్ణుని మారికి నేనే ఈ సృష్టి విశ్వరూపంలో ఉన్నాను, సృష్టి రూపంలో ఉన్నా అని చెప్పాను అనుకోండి. ఏంటి రకరకాల మనుషులు, రకరకాల గొడవలు, ఇదంతా ఆయన ఈ రూపంలో ఉంటాయంటే అనుకుంటే ఏమనుకుంటానంటే అన్నీ అబద్ధాలు అనుకుంటాం. లేకపోతే సృష్టిని, విశ్వాన్ని విశ్వేశ్వరుడిగా మనం చూడలేం. ఆయన చెప్పినా ఆయన చెబుతున్నాడు విశ్వరూపంలో ఉన్న వాడిని. అసలు విష్ణు సహస్రనామాల్లో మొదటి శబ్దం విశ్వం. ఏమనుకుంటాం? అబద్ధం అనుకుంటాం. కృష్ణుడు చెప్పింది అబద్ధం. అలా అబద్ధం అనుకోవడానికి కారణం కృష్ణుడు చెప్పింది అబద్ధం కాదు, మన పాపం చెప్పిస్తే అది అబద్ధం. ఆ పాపం నీకు ఎలా పోతుంది? నిరంతరం నేను స్మరించడం వల్ల నేను పాపరహితమే చేస్తాను, దోషరహితమే చేస్తాను. అరుణాచలేశ్వరుడు ముందు నా బుద్ధిలోని దోషాలను, నా బుద్ధిలోని దోషాలలోంచి నేను విడదీస్తే కదా నీ అవునొచ్చు నాకు తెలిసి. దోషం ఎలా ఉంటుందో తెలియదు నిన్ను, దోషాలతో కూడి నేను నిన్ను ఎలా అవగాహన చేసుకోగలను? ఇప్పుడు ఈ విషయం అంతా నా రూపం అని చెప్పాడు, నా శరీరం అని చెప్పాడు. మనకు అలా కనిపిస్తుంది, కనిపించలేదు. కనిపి అది అబద్ధం అని ఎవరు చెప్పింది? మన పాపం వల్ల, మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల, మనకున్న బలహీనతల వల్ల ఈశ్వరుడు చెప్పింది మనకు అర్థం అవటానికి అనుకోం. వాడు చెప్పింది అబద్ధం అనుకుంటాం. వాడు చెప్పింది అబద్ధం లాగా చేసేది ఈ జీవుడు యొక్క పాపం. నువ్వు నేను ఎప్పుడు పొందుతావంటే సాధన చేయగా, సాధన చేయగా. మనం కొంతసేపు ఈగలు చూడండి, మల ఉంటే మల మీద వాళ్తా, పక్కనేమో నేతి మిఠాయి ఉంటే నేతి మిఠాయి మీద వాళ్ళు, మల ఉంటే మల మీద వాళ్తా, పక్కన మిఠాయి పెడితే మిఠాయి. మన మనసు రకరకాల విషయాల మీద వాడతాం. ఎక్కడ నీ మనసు వాడకుండా, ఎక్కడ నీ మనసు వాడకుండా అన్య చింతన మీద లేకుండా అనన్య చింతన. ఆ అనన్య చింతన అంటే అన్య చింతన ఉండకూడదు. నిరంతరము తయారవనే నీ మనస్సులను చింతిస్తాంటూ ధర్మాధర్మాలతో సంబంధం లేకుండా నీకు అర్థం అవుతుంది. అనన్య చింతన ఉండాలి, అప్పుడు నువ్వు తరిస్తావు అర్జున అన్నాడు. ఇప్పుడు మన మనసు ఏగల్లాంటది, ఏగలప్పుడు మలం మీద వాడుతుంది, మళ్ళీ నేతి మిఠాయి మీద వాడుతుంది, అక్కడ వాడుతుంది ఇక్కడ వాడుతుంది. మన మనస్సుకు అని చెప్పి రామ అంటాం, మళ్ళీ ప్రకృతి విషయాల మీద వాడుతూ ఉంటుంది. నీకు అర్థం అవుతుంది. అన్యంకా నేను తప్పించి అన్యంకా అనే విషయం మీద నీ మనసు వాడకుండా ఉంటుంది, ఏగ మలం మీద వాడకుండా ఉన్నట్టు. అలా నీ మనస్సు ఇతర విషయాల మీద వాడకుండా ఉంటే నిరంతరం నన్ను అంటిపెట్టుకుంటూ నన్ను పొందుతావు అర్జున. ఇందులో నీకు సందేహం ఎందుకు? సందేహం సతతం నిరంతరం. ఆ రిమెంబర్ మీ, ఆల్వేజ్ రిమెంబర్ మీ, వర్క్ ఫర్ మీ. నీ ఇష్టాలు అనిష్టాలు పక్కన పెట్టు, భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యి. పరమాచార్య కంచి పరమాచార్య నేను ఉండగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఆయన దగ్గరికి. పరమాచార్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు నాకు ఏదో మంత్రం ఇమ్మంటున్నాడు. ఎవరిని? పరమాచార్య పరమ పవిత్రుడు. మీరు వెళ్ళేటప్పుడు పరమాచార్యని షిరిడి సాయిబాబాని దర్శనం చేసుకోవాలి. ఎవడో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడిచి నాకు మంత్రం ఏమనంటే, పరమాచార్య అన్నాడు మీ అమ్మతో మాట్లాడి ఎంత కాలం, మీ అమ్మని అసలు అమ్మని పిలుస్తున్నావు అని. ఈ తల్లులు గొప్పగా చెప్పుకోరు, కొంతమంది పిల్లలు అమ్మని పిలవరు కానీ అమ్మని పిలుస్తున్నారని చెప్పుకుంటారు మన నామోషన్. కొంతమంది తల్లి మీద కోపం వచ్చిందని కూడా ఇంకా అమ్మని పిలరు. సత్పురుషులకు కూడా కోపం వస్తుంది కదా నీటి మీద గీత లాంటిదని. సత్పురుషులకు కూడా కోపం, అది నీటి మీద గీత లాంటిది. కొంచెం మధ్య రకంగా ఉన్న వాళ్ళకి కోపం వచ్చినా నెలకు రెండు నెలలకి మర్చిపోతారు. నీతికి వచ్చే వరకు కోపం ఉంటుంది అని. సత్పురుషుల యొక్క కోపం నీటి మీద గీత లాంటిది. మధ్య రకాల మనుషులకు కూడా కోపం వచ్చింది నెల రెండు నెలల తర్వాత నీచులకి చచ్చే వరకు, అది ముక్కులో ప్రాణం ముక్కులో దారి బయటకు వచ్చే వరకు చచ్చే వరకు నీచు అలా అలాగ కోపం ఉంటుంది. ఇది అన్నాడు మీ అమ్మతో మాట్లాడుతున్నావాడు. మా అమ్మతో మాట్లాడి 10 ఏళ్ళు అయింది అన్నాడు. అని పరమాచార్య ఏమన్నా అంటే, ఎందుకు మాట్లాడతావాడు మీ అమ్మతో? మీ అమ్మని అమ్మని ఎందుకు పిలవటం లేదన్నాడు. కొంతమంది అమ్మను అమ్మను పిలక్కుండా మోగాసరిగా చేస్తారు. ఇల్లు వస్తాను ఉంటాను వస్తాను అమ్మ అన్నం పెట్టి అంటారు. అన్నం పెట్టి అమ్మను మరీ పిలవడం కొంతమంది, వాళ్ళకేదో లోపల పట్టుదల ఉంటుంది. మాట్లాడతారు మోగాసరిగాను అమ్మ అన్నం పెట్టి అంటారు, అన్నం పెట్టి అంటారు. వాళ్ళకి ఏదో కోపం ఉంటుంది. అది చచ్చే వరకు అలా ఉంటారు కొంచెం. రజోగుణ ప్రధానం. అది ఏంటది? రజోగుణ ప్రధానం. ఈ గుణ ప్రతివాడి గుణాలతోనే పుడతాడని చెప్పాడు భగవంతుడు. గుణాలు లేకుండా నేను వస్తాను, అదే మీ పుట్టికి నా పుట్టికి సంబంధం లేదని చెప్పాడు భగవంతుడు. నా పుట్టుక, నేను చేసే కర్మ, నా జన్మ, నా కర్మ మీకు అర్థమైతే చాలు మీకు మోక్షం రావటానికి. అప్పుడు పరమాచారం మా అమ్మతో మాట్లాడి 10 ఏళ్ళు అయినా మొదట గురువు తల్లి, రెండో గురువు తండ్రి, ఇప్పుడు నీకు నేను మాత్రం ఇస్తున్నాననుకో, మూడో గురువుని అవుతాను. ఏంటి? రేపు మీ అమ్మతో మాట్లాడటం మానేస్తే రేపు నేను నా దగ్గర మంత్రం పుచ్చుకున్నాక నా చోటు మాట్లాడు. మీ అమ్మ కంటే ఎక్కువ కాదు. మీ అమ్మతో నువ్వు ఎలా మాట్లాడేస్తున్నావు మా అంటే నువ్వే చెబుతున్నావు కదా, మా అమ్మతో మాట్లాడిపోయి నా చోటు కూడా మాట మానేస్తావు. మరి ఇంక నేను నీకు మంత్రం ఇస్తాను. నువ్వు పని చేయి, మీ అమ్మతో మాట్లాడి 10 రోజులు నాకు కనపడి ఇప్పుడు ఆలోచిస్తా నీకు మంత్రం ఇస్తానని ఇవ్వడాను అంటాడు. ఏమన్నాడు? మా అమ్మ మంచిది కాదన్నాడు. మా అమ్మ మంచిది కాదు. అప్పుడు ఏమన్నాడంటే పరమాచార్య, మీ అమ్మ మంచిది కాకపోతే నీకు సంబంధం ఏంటి? మీ అమ్మ నీకు శరీరం ఇచ్చింది, మీ అమ్మ నీకు శరీరం ఇచ్చింది, మంచిదో మందో మంచిదో చెడ్డదో మంచిదో చెడ్డదో నీకు అమ్మ, నీకు అది అర్థం చేసుకోండి. పరమాచార్య నీ అమ్మ మంచిది కాదంటున్నావు, ఒక నిజమైనకున్న నీకమ్మ మంచిది కాకపోయింది నీకమ్మ. మీ అమ్మ మంచిది కాకపోతే దేవుడు ఇస్తాడు పనిష్మెంట్, నువ్వెవడు పనిష్మెంట్ ఇవ్వడానికి? మీ అమ్మ నిజంగా మంచిది కాకపోతే భగవంతుడు ఆవిడకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆ పనిష్మెంట్ ఇస్తాడు. పోలీసుడు పని చేసే పని నువ్వు చేస్తావంటే, జడ్జి గారు చేసే పని నువ్వు చేస్తానంట అంటే, మరి మీ అమ్మ చెడ్డదని నువ్వు అంటున్నావు, మీ అమ్మ కడుపులు ఎందుకు పుట్టావు నువ్వు? మంచిదేనే చెడ్డదని నీకు అమ్మ అమ్మ అయితే ఇది మాట్లాడరా. రేపు పొద్దున్న నన్ను తిడతాం, మీ అమ్మని ఎలా తిడుతున్నావు, రేపు పొద్దున్న నీకు మంత్రం ఇచ్చాక నా మీద కోపం వస్తే నన్ను తిడతాం. అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడరా, ఆ మొదట గురు మీకు అమ్మాయి తర్వాత నువ్వు వచ్చి నాకు కనిపించు ఇస్తాను మంత్రం, కానీ ముందు ఎవరన్నా వెళ్ళిపోమని చెప్పాడు ఆరయ్య గారు. ఈ పరమాచార్య చెప్పిన మాట, మీ అమ్మ మంచిదా చెడ్డదా ఇక్కడ సమస్య కాదు. నీ శరీరాన్ని మీ అమ్మ ఇచ్చింది, చెడ్డదో మంచిదో మా వేరే విషయం, నువ్వు గౌరవించవలసింది. కానీ నిజంగా చెడ్డదమ్మకు శిక్ష కావాలంటే ఈశ్వరుడు ఇస్తాడు, నీకు సంబంధం కాబట్టి శిక్ష ఇవ్వటానికి. జడ్జిమెంట్ నువ్వు చెబుతానంటావంటి, జడ్జిమెంట్ చెప్పడానికి జడ్జి ఉన్నాడు, నీకు సంబంధం ఏంటి? జడ్జి చేసే పని నువ్వు చేస్తానంటే, నువ్వు కుమారుడగా నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యి. ఆ రూపంలో ఉన్నాడు, అలా అమ్మ రూపంలో ఉన్నాడు కాదు ఈశ్వరుడే. ఇంకోటి, ఈశ్వరుడు అంతర్యామిగా లేకుండా శరీరం రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు అంతర్యామిగా లేకుండా అసలు శరీరం రాదు. ఎవరు నీ శరీరం ఏంటి, నా శరీరం ఏంటి, ఎవరి శరీరం కూడా రాదు. స్త్రీ శరీరం అవచ్చు, పురుష అవి శరీరమే రాదు. శరీరం వచ్చిందంటే ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడు, జంతు శరీరం అయినా సరే. అంటే ఇక్కడ మనకు అన్ని చింతన ఉంది. మనకేం చింతన ఉంది? దేవుని కొడుకు అవపెట్టుకుంటాం కాలక్షేపానికి, రామ రామ కృష్ణ కృష్ణ ఏ మోకాలని ఎప్పుడు ఎత్తినప్పుడు. అదేనా, ఆ దేవుడి స్మరణ మనకు రావాలంటే మోకాలను ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నట్టు అనుకో. ఇంట్లో పెళ్లిళ్ళు ఆరిసిపోయినప్పుడు, లేకపోతే ఏదైనా రోగాలు వచ్చినప్పుడు, నీకు అర్థం వచ్చిందా? ఏదో కారణం మనది, కారణ భక్తి కానీ అకారణ భక్తి కాదు. కారణం లేకుండా దేవుణ్ణి ప్రార్థించేంత అమాయకులు ఏం కాదు. మనం దేవుణ్ణి ప్రార్థించాలంటే ఏదో నొప్పి ఉండాలి, ఏదో అవసరం ఉండాలి. అవసరం లేకపోతే నొప్పి లేకపోతే దేవుడు లేడు, దెయ్యం ఉండదు. అంచేత కారణ భక్తి వల్ల ఈశ్వరుడు మీకు లభ్యం కాదు, మీ కోరికలు నెరవేరచ్చు. అకారణ భక్తి వల్ల మటుకే ఈశ్వరుడు తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. మనకు భక్తి ఉంది అంత కారణ భక్తి, అకారణ భక్తి మనకు లేదు. మంచిది నిరంతర అన్యచింతన లేకుండా, అన్యచింతనలే అనన్య చింతన, అన్యచింతనలేనే అనన్య చింతన వల్ల నీకు నేను లభ్యమవుతాం కాదు. ఈ లోకంలో కొన్ని యోగక్షేమాలు, భౌతిక విషయాలు కూడా నీకు నీ యోగక్షేమాలు చూస్తాను, నీకు పాలేడితనం అనన్య చింతన వల్ల నీకు పాలేడితనం చేస్తానంటున్నాడు. అలాగే పాండురంగ భక్తుడు సక్కుబాయి కాలికి పాలేడితనం చేశాడు మహావిష్ణువు. నీ యోగక్షేమాలు చూడటమే కానీ నీకు పాలేడితనం చేస్తాను అంటే భక్తికి స్వాధీనుడు. భగవంతుడు భక్తి వల్ల స్వాధీనం అవుతాడు, ప్రేమ వల్ల స్వాధీనం అవుతాడు. ప్రేమ మాత్రకే పరమ, ప్రేమ రాకుండా పరమాత్మ స్వాధీనం కాదు. వర్క్ ఇస్ లవ్, పరామర్శం. అదే కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? ఏదో చాకరి చేస్తున్నామండి, చచ్చిపోతున్నామండి, వర్క్ ఇది లవ్ పరామర్శం. అయితే నువ్వు నిరంతరం స్మరించిన వాళ్ళు నీకు వచ్చే లాభాలు ఏంటంటే, జన్మాంతరం పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి. జన్మాంతరం నుంచి వచ్చి కొన్ని అలవాట్లు ఉంటాయి. మన బలహీనతలు, మన మనసులోని బలహీనతలు, మన మనసులోని అలవాట్లు, మన అంతర్యాముగా ఉన్న వస్తువులు మనకి ఎరుకు పని ఇవ్వటండి. యాదవుడు ఏం చెప్పాడంటే, ఉన్నది అని చెప్పాడు కానీ ఆమె అతను అని చెప్పలేదు. ఉన్నది ఉన్నది ఎవరు? పరమాత్మ. ఉన్నది పరమాత్మ. అది స్త్రీ శరీరం కాదు, పురుష శరీరం కాదు. ఇక శరీరం ధరించినప్పుడు స్త్రీలాగా పురుషులాగా కనిపిస్తాడంతే. అయితే మనము మోక్షానికి వెళ్ళి ప్రయాణంలో మన అవరోధాలు మనం తొలగించుకోలేము. మనకున్న అలవాట్లని మనం తొలగించుకోలేము, మనకున్న అవరోధాలని మనం తొలగించుకోలేము. మరి పని చేస్తూ ఉండాలి, ఆయన అనుగ్రహం రావాలి. మన పని చేస్తూ ఉండాలి, ఆయన అనుగ్రహం వల్ల కానీ ఆయన మనకున్న అలవాట్ల నుంచి బయటపడలేము. మనకున్న అలవాట్ల నుంచి బయటపడకపోతే ఆయన శక్తి మనకు తెలియదు, ఆయన స్వరూపం మనకు తెలియదు, ఉన్నది తెలియదు. కృష్ణ ఇస్ గ్లోరీ, కృష్ణ ఇస్ హ్యాపీనెస్, కృష్ణ ఇస్ పీస్, కృష్ణ ఇస్ బ్లిస్. ఇక్కడ ఉన్నాడు కృష్ణుడు, కనుక మనకు వ్యక్తం కావటం లేదు. మనకున్న బలహీనతల కారణం, మనకున్న బలహీన. అంచేది నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇక భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎర్రబట్టలు వేసుకున్నా, తెల్లబట్టలు వేసుకున్నా, బ్రహ్మచారిగా ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, లేదా సన్యాసిగా ఉన్నా, నువ్వు జయించవలసింది నీ మనస్సును. అంతేకాని ఎర్రబట్టలు కట్టుకునేంత మాత్రం చాలు నీకు, ఆ మనం నాశనం అవ్వదు. ఇప్పుడు మనందరం చేసే ప్రయత్నాలు ఏంటంటే మనస్సును పెంచుకుంటున్నావు. మనోనాశనం అయితేనే కానీ పరమాత్మ లభ్యం కాదు. ఈశ్వరానుగ్రహం రాకుండా మన మనస్సును మనం నశింపజేసుకోలేము. కృషి ఉంటే చాలు, కృషి ఉంటే చాలు, కృప ఉండాలి, దయ ఉండాలి, అనుగ్రహం ఉండాలి. పరమాత్మ అనుగ్రహం లేకుండా, పరమాత్మ దయ లేకుండా కేవలం మన ప్రయత్నం వల్లే, మనం తెలియచేట వల్లే ఒడ్డుకి రాలేము. పెళ్లిళ్ళు కూడా పరమాత్మ సంకల్పం, పెళ్లిళ్ళే కాదు ప్రతిదీ పరమాత్మ సంకల్పం. ఈ మధ్యన హైదరాబాద్లో పెళ్లి అయిపోయిందంటే అయిపోయింది అనుకున్నారు, కుదురుందంటే కుదురుతుంది అనుకున్నారు, తాంబూలాలు పుచ్చుకుంటారంటే తాంబూలాలు పుచ్చుకుంటారు. అనవసరంగా ఏప్రాలు సిద్ధమైంది, ఇంకా తాంబూలాలు పుచ్చుకోకుండా. ఆ ఏప్రాలు వచ్చేయంటేనే ఆవిడకున్న గర్వంతో చూపించేసి, ఈ ఏప్రాలు దగ్గర ఆ ఏప్రాలు గర్వంతో చూపించి, అమ్మ బాబు ఎంత గర్వం చూపిస్తాం, పెళ్లి అయ్యాక ఇంకా మొత్తం గర్వం చూపించేస్తున్నామని మరుసటి రోజు ఫోన్ చేసి చెప్పారు మా అబ్బాయి కూపి పెళ్లి చేయవాళ్ళు. ఆయన పెళ్లి అవ్వకుండా ఏ ప్రాణ సిద్ధమైంది. సరసరిగా పెళ్లి అవ్వకుండా ఏ ప్రాణం కానీ అది సిద్ధమైంది. ఏ ప్రాణం పోనీ వచ్చి చూసి వెళ్ళిపోతే పర్లేదు, అహంకారం మాట్లాడే మాట్లాడు. పైగా దానికి తగ్గట్టు అమ్మాయి ఉద్యోగంగా చేస్తుంది, అహంకారం మాట్లాడే మానవు. సమయం జరిగిపోతుంది జరిగిపోతుంది అన్నారంటే ఒక గంటలో ఓడ ఊడిపోయింది. అది ఇదంతా ఆవిడ ఆ గర్వాన్ని ఎందుకు మాట్లాడరు? ఆవిడతో నేనే మాట్లాడాను, నా దగ్గర జాగ్రత్తగా మాట్లాడండి. ఏదో ఒక కొత్త విప్రాల మీద గర్వం చూపించాలి, ఏదో మాట్లాడండి. మాట్లాడితే భగవాన్ ఇదంతా మాయావి, ఆ మాయావి చేసే పనులు. ఆవిడ పిల్లం పిలానీలో పెరుగుతాడు. ఆడి పెళ్ళం పిరాణిలో పెరిగించాలండి, దీన్ని తీసుకొచ్చి ఈడి కట్టి ఎలా కట్టి పెడతారని చెప్పి ఆ బేపరాలు ధర్రం మాటలని మాట్లాడేసి ఎవరి పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరు కట్టి పెడతారు కదండి, ఎవడి పిల్లల్ని తీసుకెళ్ళి ఎవడు కట్టి పెడతారు. ఇష్టం లేకపోతే ఎలా వస్తుందంటే అమ్మాయి అడగం ఉండాలి అమ్మాయి అడగం ఉండాలి అనుకున్న వాళ్ళే మన పిల్లలు అమ్మాయి సాయం సరిగా ఉంటుంది అంత అడగమని సాయం సరిగా ఉన్న పర్లేదు కానివ్వండి అంటున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు సంకల్పం ఉన్నప్పుడు మనకి అవి ఏదో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కవర్ అయిపోతాయి. పెళ్లిళ్ళే కానీ ప్రతిదీ భగవంతుడి సంకల్పం, బొమ్మవాడు అది ఒక్కడే. మీరు ఏదైనా పెళ్లి చదవడం అనుకుంటున్నారు అనుకున్నా, ఈశ్వరు నిర్ణయించాలనుకున్న పెళ్లి చదవడం మీరు ఆర్చి కొండలు అడ్డిస్తే పెళ్లి ఆగదు. కొండలు అడ్డిస్తే పెళ్లి ఆగదు, ఈశ్వర సంకల్పం అక్కడ ఉన్నప్పుడు. పెళ్లి అవ్వకుండా సిద్ధమైన పెళ్లి ఊడిపోయింది. అంటే ఇంటికి భగవాన్ ఏం చెప్తున్నారంటే మీరు చేసి నిరంతరము నేను అన్య చింతలు లేకుండా ఇతర చిల్లర చింతలు లేకుండా నిరంతరం అనన్య చింతన వల్ల మీకేమవుతుందంటే మీ హృదయంలోని దోషాలన్నీ రాలిపోతాయి. మీ బుద్ధిలోని దోషాలన్నీ వాటి అంతటే రాలిపోయి అంటే బుద్ధి పవిత్రమవుతుంది, మనస్సు నిర్మలమవుతుంది. బుద్ధి పవిత్రమవుతుంది, మనస్సు నిర్మలమవుతుంది. వసుదేవుడి బుద్ధి పవిత్రమైంది, దేవకి మనస్సు నిర్మలమైంది. అక్కడ కృష్ణుడు కనిపించాడు. వసుదేవుడి బుద్ధి పవిత్రమైంది, దేవకి మనస్సు నిర్మలమైంది. ఎక్కడ బుద్ధి పవిత్రంగా ఉందో, ఎక్కడ మనస్సు నిర్మలంగా ఉందో అక్కడ భగవంతుడు అవతరించాడు. అయితే మీకు ఇక్కడ ఈశ్వరుడు మన అంతర్యాములోనే మనం తెలియపోవడానికి కారణం అక్కడ లేకపోవడంలో కాదు, అక్కడ లేకపోవడంలో కాదు, మనకున్న అంటే అలవాట్ల యొక్క వేగం వల్ల, మన బుద్ధిలోని దోషాల యొక్క వేగం వల్ల, మనకున్న రజోగుణం వేగం. ఆ పెళ్లి ఎందుకు చెడిపోయిందంటే ఆవిడ రజోగుణం అంతా చూస్తుంది. ఏదో మా అమ్మాయికి చాలా పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయండి, అవన్నీ వదులుకుని మీ సంబంధానికి వస్తున్నాయంటే ఆ లేవనాడు చిన్నవాళ్ళని అర్థం వస్తుంది కదా చివరికి. అక్కడ ఎందుకు వచ్చిన మాటలు, బుడబొక్కల మాటలు. ఆవిడేదో ఆవిడ పెళ్లి చెడగొట్టి ఆవిడ కూతురి పెళ్లి ఆవిడ ఎందుకు చెడగొట్టుకుంటుంది? పెళ్లి ఎంత అహంకారంగా మనం మాట్లాడుతుంటే పెళ్లి చెడిపోతున్నాం తెలియక మాటలు మాయాలి. ఈ రెండు కదా కృష్ణుడు ఆవిడ కప్పెట్టేశాడు మనసు మాయ చేసి. ఇది ఎక్కడికి వెళ్ళినా ఉంటారు, అది పేరే మాయాది. ఆ మాయ చేసేస్తాడే టైంకి. ఇప్పుడు సత్వగుణం ఉన్నవాడు సత్వగుణం ఉన్నవాడు సుఖపడిన రజోగుణం ఉన్నవాడు తమగుణం ఉన్నవాడు సుఖపడరు. సుఖం ఎవరిదంటే సత్వగుణం ఉన్నవాడిది. ఆ సాత్విక బుద్ధి ఉన్న వాళ్ళు సుఖపడతారు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా. అంటే నువ్వు బ్రహ్మచారిగా ఉన్నా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, నువ్వు సన్యాసిగా ఉన్నా ఎర్రబట్టలు కట్టుకున్నా, నీ మనస్సును ఎవరది అంటే మనోనాశనించే మనోనాశనం లేకుండా నీ మనస్సు నశించకుండా నీకు మోక్షం రాదు. ఆ మనస్సు నశించడానికి నువ్వు చేసే కృషి ఉండాలి, ఈశ్వరుని కృప ఉండాలి. కృషి ఉంటే సరిపోదు, కృప కూడా ఉండాలి. అర్జునుడేమో కృషి, కృష్ణుడి కృప, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే మీ మనసు నశిస్తుంది. మనసు నశించినకు అందువల్ల అయితే నీకు మనస్సు నువ్వు నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావా, లేదా గృహస్థాశ్రమంలో ఉన్నావా, ఎర్రబట్టలు కట్టుకున్నావా, తెల్లబట్టలు కట్టుకున్నావా, పసుపు బట్టలు కట్టుకున్నావా, ఎలా ఉన్నా అది ముఖ్యం కాదు. నీ మనోరాశ్న అవుతుందా లేదా, ఇంటికాడ కూర్చున్నా లేదా, నీ మనస్సు పలచబడుతోందా లేదా, నీ మనస్సు చిరిగిపోయిందా లేదా. బట్టలు చిరిగిపోయినా తేలిగ్గా మనస్సు చెరగదు. ఏం చదంటే లక్షలాది జన్మల్లోంచి వచ్చే వాసనలన్నీ మనసులో గూడు కట్టుకుంటాడు. ఎందుకు ఏళ్ళ బట్ట కొంటే రెండు మూడు ఏళ్ళు చిరిగిపోతాయి, మనస్సు అంత తొందరగా చెరగదు. ఎందుకు చెరగదంటే వేలాది జన్మల్లో ఉన్న అలవాట్లన్నీ మనస్సులో ఉంటాయి. అంత తొందరగా చెరగదు. మనసు నుంచి ఇంపేయడానికి నువ్వు ప్రయత్నం చేసినా ఈశ్వరానుగ్రహం లేకుండా, ఈశ్వరుడు కృప లేకుండా సాధ్యం కాదు. అంచేది నేను బ్రహ్మచారిని గొడవ వదిలేదు, నేను పెళ్లి చేసుకున్నాను, నేను బ్రహ్మచారిని సన్యాసిని బయట గొడవలు బట్టల గొడవలు వదిలేదు, యాచమాన గొడవ వదిలేదు. నీ మనోరాశి నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ మనస్సు నశిస్తోందా లేదో, నీ మనస్సు మనోరాశిని అవుతోందా లేదా, అమనస్సుకు స్థితిని అంటే మనస్సును మనస్సు లేని స్థితిని నువ్వు ఎంతవరకు పొందగలుగుతున్నావు అది చూసుకో. అంటే లోపల జరిగే ప్రక్రియ చూసుకో. మనోనాశనం అవ్వకుండా ఎవరికీ మోక్షం కాదు. అందులో ఏ మతస్థులు అయినా సరే అంచేత భగవంతుడు మీరు అందరికీ అందరూ శరీరాలు ఒక పని చేయు, ఒక శరీరం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులుగా ఉంటారు, కొంతమంది ఆర్టిస్టులుగా ఉంటారు, కొంతమంది పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటారు కాలేజీల్లో, కొంతమంది వ్యవసాయాలు చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందిగా, ప్రతి శరీరం అన్ని శరీరాలు ఒక పని చేయవు. ఆ శరీరం ద్వారా ఒక్కొక్క శరీరం ఒక పని చేస్తుంది. ఆ శరీరం ద్వారా పని చేయాలండి, ఇది నేను చేస్తున్నాను ఆ పని, నేను అనే తలంపు తీసి, నేను అనే భావన, నేననే తలంపు అది తీసి పక్కన పెట్టి మీ పని మీరు చూసుకోండి. అప్పుడు తొందరగా మనస్సు చిరిగిపోదు, తొందరగా మనస్సు చిరిగిపోదు. మీరు వండిన కూరలు, మీరు వండిన అంటే మనస్సు అంటే సామాన్యం కాదు, మనస్సు అంటే సామాన్యం కాదు. ఒకసారి మీరు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకున్నారు, ఇంటికి తట్టుకునేపోతున్నారు, అక్కడ మనస్సు ఉంది కాబట్టి అంతే కదా. చిన్న మాట అంటే కూడా మీరు తట్టుకున్నారు, అది బేరు చేయండి అయిపోతున్నారు. ఎంచాలంటే గురువుగా కూడా అందరూ గురువులుగా ఉండలేరు. ఎంత లోతైన హృదయం గలవాడు కానీ గురువుగా ఉండలేడు. ఇప్పుడు బరువైన వస్తువులే నీటిలో మునిగిపోతుంది, తేలికైన వస్తువులు నీటిలో తేలిపోతుంది. ఎంతో బరువైన మనిషి కానీ, ఎంతో హృదయం యొక్క లోతుల మనిషి కానీ అందరూ గురువుగా ఉండలేరు. ఎంత లోతైన హృదయం గలవాడు మట్టుకే గురుస్థానంలో ఉండగలడు. తేలికి మనుషులు, తేలిక స్వభావం గలవాళ్ళు, నీకు అర్థమవుతుంది. అటువంటి వాడు గురువుగా పనికిరాడు, ఒకవేళ గురువుగా ఉన్న ఉండలే కదా. అది తేలిక స్వభావం ఉన్నవాడు. ఆ తూకం ఉండాలి, అది ఏముండాలి, తూకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, హృదయ యొక్క లోతులు ఉండాలి, హృదయానికి లోతులు ఉండాలి. లేకపోతే వాడు గురుస్థానంలో కూర్చోవడం పనికిరాడు. ఒకవేళ అనవసరమైన గురువు అయినా ఎవడో 10 మంది కలిసి అని గురువు చేసే పౌర్ణాలు కూడిపోతాడు. మేకప్ గురువులు ఎంతసేపు ఉంటాయి? మీరు గురువు కింద మేకప్ చేసి ఎంతకాలం తిప్పుతారండి? అయితే మీరు మీ పనులు మీరు నిర్మలంగా చేసుకోండి. మీరు ఇంటికాడ మీరు చేసే పనులు, మీరు ఇంటికాడ మీరు చేసుకునే పనుల వల్ల మీకు ఏదైనా వచ్చి జ్ఞానం ఆగిపోతుంది అనుకోకండి. మన పాలకుల మీటింగ్లో చెప్పుకున్నాం, ఈ లోకాన్ని పరలోకాన్ని సమన్వయం చేసుకోవాలి మనం. ఈ లోకాన్ని పరలోకాన్ని, ఈ లోకాన్ని వదిలేయటం వల్ల పరలోకం అందదు మనకు. ఒకసారి ఈ లోకాన్ని వదిలేసి పరలోకాన్ని గురించి చింతించినా, ఈ లోకం పని అసలేట్ చేసినా, మళ్ళీ వచ్చే జన్మలో భగవంతుడు ఈ పని మన చేత చేయిస్తాడు. అంటే భగవంతుడు నీకు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని నిర్మలంగా నేను చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను, నేను చేస్తున్నాను అది మాట మాటికి అనుకోకుండా నేను నువ్వు పక్కన పెట్టి నీ పని నువ్వు పూర్తి చేసుకుంటే నీ మనసు తొందరగా చిరిగిపోతుంది. నీ ఎప్పుడైతే నీ మనసు తొందరగా చిరిగిపోయిందో, ఎప్పుడైతే నీకు మరువు నాశమైందో, లోపల ఉన్నటువంటి పరమాత్మ నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. నీ కడసారి జన్మ అది చిటారు కొమ్మ, నీ కడసారి జన్మ. ఇంకా శరీరాన్ని ధరించక్కర్లేదు. ఎంచేతలా అంటున్నాడు శరీర జన్మరాయి, శరీరం వచ్చిందంటే ఏ మనిషిని దుఃఖం విడిచిపెట్టదు, ఏ మనిషిని ఆశాంతి విడిచిపెట్టదు. శరీరం వచ్చిందంటే శరీరం చచ్చి తీరుతుంది. మీరు అమెరికా వెళ్ళి వైద్యం చేయించుకొచ్చిన శరీరం వచ్చిందంటే చచ్చి తీరుతున్నది. ఇంకా శరీర ధర్మం అది. అంటే నామాన్ని మీరు నిరంతరమునన్ను రిమెంబర్ మీ, ఆల్వేజ్ రిమెంబర్ మీ, మోర్ రిమెంబర్ మీ, మోర్ అండ్ మోర్ రిమెంబర్ మీ. దాన్ని స్మరించుకోవటం వల్ల కూడా మీరు పవిత్రులు అవుతారు. మీరు దాన్ని స్మరించుకోవటం వల్ల మీరు పవిత్రులు అవుతారు. తర్వాత మీ లోపలటువంటి బలహీనతలతో పోరాడే శక్తి వస్తుంది, మీకు పోరాడే శక్తి వస్తుంది, మీరు పవిత్రులు అవుతారు. స్లోగా స్టడీగా మీ మనసు చిరిగిపోతుంది. లోపల అంతరేయంలో గారి నారాయణుడు మీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. దేహాత్మ బుద్ధి పెంచుకోవద్దు. దేహమే ఆత్మ అనుకుని దేహానికి ఆత్మకి ఏమీ సంబంధం లేదు. దేహానికి ఆత్మకి, దేహానికి బ్రహ్మ పదార్థానికి ఏమీ సంబంధం లేదు. మీ దేహాన్ని, మీ మనస్సుని, మీ ఇంద్రియాలని పరమాత్మ బ్రహ్మ బ్రాహ్మీస్థితి పొందడానికి ఉపయోగించుకొని అంతవరకు అయ్యి మీరు కాని వస్తువు అవును అవునని ఎన్నిసార్లు అనుకుంటే మీరవుతారు. దేరీ ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటే లేదు. దాని వేదంలో ఏం చెప్పాడు? దేరీ అని చెప్పాడు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదని కృష్ణుడి గీతలు ఎలా చెప్పాడు? దేర్ ఈజ్ అని వేదంలో ఏం చెప్పాడు? దేర్ ఈజ్ ఉన్నది, అది ఉన్నది. ఆ ఉన్నదే మనమై ఉన్నాం. అంచేది మనకి అందరికీ చనిపోవాలి, అందరికీ ఉండాలి, ఉండాలి ఉంది. ఇంకేది ఉండాలి ఉంది. ఏదైతే ఉన్నది మనం అయి ఉన్నాం, మనకి ఎరుకులో లేకపోయినా. ఆ ఎరుకులో లేకపోవటంలో మనం అశాంతికి గురవుతున్నాం, దుఃఖానికి గురవుతున్నాం, పునర్జన్మలకు గురవుతున్నాం, శవాన్ని మోగి వలసి వస్తాం. ఇంక ఈ నెల ఒక్క మీటింగ్ ఉంది, సెప్టెంబర్ నెల 30వ తేదీ. ఈ నెల జిన్నూరు రమణ కేంద్రంలో సెప్టెంబర్ నెల ఈ నెల 30 ఈ నెల 30వ తేదీ ఈ నెల 30వ తేదీ ఈ ప్రవచనాలన్నీ మేము ఇష్టం మీద చెబుతున్నామని చెప్పలేదు. ఇప్పుడు ఈ ప్రవచనాలు చెబుతున్నాం, 108 రూపాయలు ఇష్టం మీద చెబుతున్నామని చెప్పలేకపోతున్నాం. ఏదో చెబుతున్నాం కానీ 100 రూపాయలు ఇష్టంగా చెబుతున్నామని చెప్పడం అంటే చెబుతున్నాం చెప్పటం, 100 రూపాయలు ఇష్టంగా చెబుతున్నామని మనకి చెప్పడం. 100 రూపాయలు ఇష్టంగా చెప్తేనే భగవంతుడి పని పూర్తి చేస్తున్నట్టు. అలాగే నాకు అసలు చెప్పటం లేదని కాదు. అంటే దేర్ ఈజ్ అంటే దాని ఉన్నదేదో అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఈజ్ అంటే దాని అర్థం ఏంటో తప్పించి ఏమి లేదని చెప్పటానికి లేదని అర్థం. దాన్ని అండర్స్టూడ్ అంటారు. దాన్ని ఏమంటారు? అది ఉన్నదేదో ఉందని చెప్పేశాడు వేదంలో, అంతవరకు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే అది తప్పించి ఏమి లేదని మనం అర్థం చేసుకోవాలి. అది వేద భాష. అది ఏంటది? వేదాన్ని శబ్దం అంటారు. వేదాన్ని శబ్దం అంటారు. మీకు అర్థమవుతుందో? నేను భీమవరం వెళ్ళి స్వరాజ్యం గారు ఇల్లు ఎక్కడ అంటానుకుంటాను, ఈ స్వరాజ్యం గారు ఇల్లు ఎక్కడ అంటానుకోండి, ఎవరు చూపిస్తారు అదేంటి అదేంటి, అక్కడ పక్షి ఉంది, అక్కడ పక్షి ఉన్న చోట, లేకపోతే అక్కడ ఏదో బొమ్మ ఉంది, అక్కడ ఉంది, అక్కడ చెట్టు ఉందండి, అక్కడ ఏదో 2 చెట్లు ఉన్నాయి, ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర ఇల్లు అని చెప్తాడు. శబ్దం అంతవరకు చెప్తాడు. ఆ స్వరాజ్యం గారి ఇంటి దగ్గర చెట్టు ఒకటి ఉందండి, ఓ పక్కన ఒక వీధి ఉంది, ఇంకో పక్కన వీధి ఉందో, 2 వీధులు మొగ్గలు ఉందో ఏదో చెప్తాడు. శబ్దం అంతవరకు చెప్తుంది. కానీ వెళ్తాం మనం అక్కడికి, ఆ ఇంటికి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? అలానే ఊరికే శబ్దం సూచన ఇస్తుంది, శబ్దం సూచన మోక్షానికి ఎలా వెళ్ళాలో శబ్దం చెబుతుంది, మోక్షానికి ఎలా వెళ్ళాలో శబ్దం చెప్తుంది. కానీ మోక్షాన్ని మనకు అనుభవంలోకి శబ్దం తీసుకురాదు. వేదం శబ్దం, వేదం ఏంటి? శబ్దమే. అంటే నువ్వు ఎలా తరించాలో వేదం చెప్తుంది, నువ్వు ఎలా తరించాలో వేదం చెప్తుంది. కానీ అది పరోక్షంగా చెప్తుంది, అపరోక్షానుభూతి నీ కృషి వల్ల, వేదాల్లో ప్రతిపాదించిన పరమాత్మ వల్ల, అనుగ్రహం వల్ల రావలసింది. ఇది వసుంధర గారి ఇల్లు అక్కడే రండి అని చెప్తారు. అక్కడంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఏదో సూచన చెబుతున్నారు. అంటే లోపల ఈశ్వరుడు ఉన్నాయని చెప్తే వేదం చెప్తున్నారు, వేదం చెప్తాను. అది ఆ ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకోవాల్సిన వేదం బాధ్యత కదా మనది. అది వేదానికి ఇంకో మాట ఉంది, శబ్దం అని. వేదానికి ఏమని? శబ్దం అంటే భాషలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు మనకు బోధిస్తాం. మనం ఇప్పుడు ఎవరైనా మీ అబ్బాయిని బాగు చేయాలనుకుంటారు, బాగుపడు బాగుపడు, శ్రద్ధగా చదువుకో శ్రద్ధగా చదువుకో అని మీరు చెప్తారు. కానీ శ్రద్ధగా చదువుకోవాలని బుద్ధి వాడికే కలగాలి. మీరు చెబుతారు వేదం కూడా అంతే, మనం తరించమని చెబుతాంది, ఎలా తరించాలో చెబుతాంది. కానీ ఆ తరించే బుద్ధి మనకు కలగాలి. అది వేదాల్లో ప్రతిపాదించిన పరమాత్మ దైవలు కానీ కలగాలి. ఈ రెండు మొక్కలు జ్ఞాపకం ఉంచుకోండి. నా జన్మరహస్యం, నా కర్మరహస్యం తెలిసిన వాడికి జన్మరహస్యం రావటమే కాదు, అంటే వాడికి పునర్జన్మ రాదు సరికదా, వాడు నా స్వరూపాన్ని పొందుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. మీరు 90 విషయాలు తెలుసుకోక్కర్లేదు. నా కర్మరహస్యం, నా జన్మరహస్యం అంటే జన్మించినా జన్మించని వాడితో సమానం, పని చేసినా పని చేయని వాడితో సమానం. ఆ స్థితి మనకు అర్థం, వాడు పరమాత్మ ఆ స్థితి మనకు అర్థమైతే మనకి ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంటే భగవద్గీతలో మాటలు మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అది అబద్ధాలు అనుకోవద్దు, మన పాపం అనుకోండి. అయ్యి అబద్ధాలు చెబుతున్నాడు కృష్ణుడు అనుకోకండి, మన పాపం మనకు అర్థం అవటం లేదు అనుకోండి. అది శాస్త్రం. అదేంటది? పురాణములు, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు అన్నిటి సారం అక్కడ పెట్టేశాడు భగవద్గీతలో. అయితే అసలు ఆ శాస్త్రం మీద మనకు గౌరవం లేదు, మన బుద్ధి గౌరవం కలగడవటం లేదు శాస్త్రం మీద, అక్కడ మనస్సు నిలబడవటం లేదు. ఏం చేత మనకు పుణ్యబలం లేదు? మనకేంటది? పుణ్యబలం లేదు. ఇవన్నీ పుణ్యబలం లేకపోవడం వచ్చిన చెప్పలు ఇవన్నీ, అంతకని శాస్త్రం పొరపాటు కాదు. శాంతి శాంతి శాంతి.